ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. భూమిజ్ఞానందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురాన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామహం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురన్వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణారఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావదూతం హరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రశ్నాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్తదేశతారిణే. నమామి విష్ణుపాదాయ కృష్ణప్రశ్నాయ భూతలే శ్రీమతే భక్తిసిద్ధాంత సరస్వతీనితి నామినే. శ్రీమార్షభావ దేవీ హే కృష్ణ సంబంధ విజ్ఞాన దాయినే ప్రభవే నమః. మాధుర్యోజ్జ్వల ప్రేమాఢ్య శ్రీరూపానుగా భక్తిద శ్రీగౌరకరుణాశక్తి జ్ఞానమోస్తుతే. నమస్తే గౌరవాణీ శ్రీమూర్తయే దీనతారిణే రూపానుగా విరుద్ధాప సిద్ధాంతద్వాంతహారిణే. నమో గౌరకిశోరాయ సాక్షాద్వైరాగ్యమూర్తయే విప్రలంబారసాంబోధే ఆదాంబుజాయతే నమః. నమో భక్తి వినోదాయ పానుగావరాయతే గౌరావిర్భావభూమే స్వం నిర్జేష్ట సజ్జన ప్రియ వైష్ణవ సార్వభౌమ శ్రీ జగన్నాథాయతే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ రిమాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణాయ కృష్ణచైతన్య నామ్నే గౌరత్విషై నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపగం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. జయతాం సురతుర్భంగుర్ మా మందమతేర్గతి మత్సర్వస్వాపదాంబోజో రాధామదనమోహనో. దివ్యవృందారణ్యకల్పద్రుమాదః శ్రీమద్రత్నాకారసింహాసనస్థౌ శ్రీమద్రాధాశ్రీలగోవిందదేవౌ రశ్రాలిభిః సేవ్యమానౌ స్మరామి. ಶ್ರೀಮಾನ್ ರಾಸರಸಾರಂಭಿ ವಂಶೀವಟ ತಟಸ್ಥಿತಃ ಹರ್ಷಂ ವೇಣೋಸ್ವನೈರ್ಗೋಪೀರ್ ಗೋಪಿನಾಥ ಶ್ರೀಯಸ್ತುನಃ ತಪ್ತ ಕಾಂಚನ ಗೌರಾಂಗಿ ರಾಧೇ ವೃಂದಾವನೇಶ್ವರಿ ವೃಷಭಾನುಸುತೇ ದೇವಿ ಪ್ರಣಮಾಮಿ ಹರಿಪ್ರಿಯೇ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ. ಮದಾಧರ್ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ. ಶುಕ್ಲಾಂ ಭರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ಯಸ್ಯದ್ವಿರದವಕ್ತ್ರಾದ್ಯಾಹ ಪಾರಿಷದ್ಯಾತ್ ಪರಸ್ಸದಂ ವಿಘ್ನಂ ನಿಘ್ನಂತಿ ತತಂ ವಿಶ್ವಕ್ಷೇಣಂ ತಮಾಶ್ರಯೇ. ಪೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾಶಾಖಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ ವಾಲ್ಮೀಕೇರ್ಮುನಿಸಿಂಹಸ್ಯ ಕವಿತಾವನಚಾರಿಣಃ. ಶೃಣ್ವನ್ ರಾಮಕದಾನಾದಂ ಕೋನಯಾಂತಿ ಪರಾಂ ಗತಿಂ ಯಃ ಪಿಬಂತತತಂ ರಾಮಚರಿತಾಮೃತಸಾಗರಂ. ಅತೃಪ್ತಸ್ತಂ ಮುನಿಂ ವಂದೇ ಪ್ರಾಚೇತಸಮಕಲ್ಮಷಂ ಗೋಷ್ಪದೀಕೃತವಾರಾಶಿಂ ಮಶಕೀಕೃತರಾಕ್ಷಸಂ. ರಾಮಾಯಣಂ ಮಹಾಮಾಲಾರತ್ನಂ ವಂದೇ ನೀಲಾತ್ಮಜಂ ಅಂಜನಾನಂದನಂ ವೀರಂ ಜಾನಕೀಶೋಕನಾಶನಂ ಕಪೀಶಂ ಅಕ್ಷಹಂತಾರಂ ವಂದೇ ಲಂಕಾಭಯಂಕರಂ. ಉಲ್ಲಂಘ ಸಿಂಧೋ ಸಲಿಲಂ ಸಲೀಲಂ ಯಃ ಶೋಕವನ್ಯಂ ಜನಕಾತ್ಮಜಾಯಾಃ ಆದಾಯತೇ ನೈವ ಮಾಯಲಂಕಾನ್ ನಮಾಮಿದಂ ಪ್ರಾಂಜಲಿರಾಂಜನೇಯಂ ಆಂಜನೇಯಮತಿಪಾಟಲಾಲನಂ ಕಂಚನಾದ್ರಿಕಮನೀಯ ವಿಗ್ರಹಂ ಪಾರಿಜಾತತರುಮೂಲವಾಸಿನ ಭಾವಯಾಮಿ ಪವಮಾನನಂದನಂ. ಯತ್ರ ಯತ್ರ ರಘುನಾಥ ಕೀರ್ತನಂ ತತ್ರ ತತ್ರ ಗತಮಸ್ತಕಾಂಜಲಿಂ ಬಾಷ್ಪವಾರಿ ಪರಿಪೂರ್ಣಲೋಚಲಂ ಮಾರುತಿಂ ನಮತ ರಾಕ್ಷಸಾಂತಕಂ ಮನೋಜವಂ ಮಾರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವಾನರಯೂತಮುಕ್ತಿಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಯಃ ಕರ್ಣಾಂಜಲೈರ್ ಸಂಪುಟೈರಹರಃ ಸಮ್ಯಕ್ ಪಿಬತ್ಯಾದರಾತ್ ವಾಲ್ಮೀಕೇರ್ವದನಾರವಿಂದಕಲಿತಂ ರಾಮಾಯಣಾಖ್ಯಂ ಮಧು. ಜನ್ಮವ್ಯಾಧಿಜರಾವಿಪತ್ತಿಮರಣೈತ್ ಜಂತಸೋಪದ್ರುಮಂ ಸಂಸಾರಸವಿಹಾಯ ಗಚ್ಚತಿ ಪುಮಾನ್ ವಿಷ್ಣೋಪದಂ ಶಾಶ್ವತಂ. ತದುಪಗತ ಸಮಾಸ ಸಂಧಿಯೋಗಂ ಸಮಧುನೋಪಮಾರ್ಥವಾಕ್ಯಬದ್ಧಂ ರಘುವರಚರಿತಂ ಮುನಿಪ್ರಣೀತಂ ಜಲಸಶಿರಶ್ಚವದಂ ಶಾಮಯಧ್ವಂ. ವಾಲ್ಮೀಕಿಗಿರಿಸಂಭೂತ ರಾಮಸಾಗರಗಾಮಿನಿ ಪುನಾದ ಭುವನ ಪುಣ್ಯ ರಾಮಾಯಣ ಮಹಾನದಿ. ಶ್ಲೋಕಸಾರಜಲಾಕೀರ್ಣಂ ಸರ್ಗಕಲ್ಲೋಲ ಸಂಕುಲಂ ಕಾಂಡಗ್ರಾಹ ಮಹಾಮೀನಂ ವಂದೇ ರಾಮಾಯಣಾರ್ಣವಂ. ವೇದವೇದ್ಯೇ ಪರೇ ಪುಂಸಿ ಜಾತೇಜಸರತಾತ್ಮಜೇ ವೇದ ಪ್ರಾಥೇದ ಸಾದಾಸೀತ್ ಸಾಕ್ಷಿ ರಾಮಾಯಣಾತ್ಮನ. ವೈದೇಹಿ ಸಹಿತಂ ಸಮುದ್ರಮತಲೇ ಹೈಮೇ ಮಹಾಮಂಡಪೇ ಮಧ್ಯೆ ಪುಷ್ಪಕಮಾಸನೇ ಮಣಿಮಯೇ ವೀರ ಸನೇ ಸುಸ್ಥಿತಂ. ಅಗ್ರೇ ವಾಚೈತಿ ಪ್ರಭಂಜನ ಸುತೇ ತತ್ತಂ ಮುನಿಭ್ಯೇ ಪರಂ ವ್ಯಾಖ್ಯಾಂತಂ ಭರತಾದಿ ವಿಪ್ರವೃತಂ ರಾಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ವಾಮೇ ಭೂಮಿ ಸುತಾ ಪುರಶ್ಚ ಹನುಮ ಪಶ್ಚಾತ್ ಸುಮಿತ್ರಾ ಸುತ ಶತ್ರುಘ್ನ ಭಾರತಶ್ಚ ಪಾರ್ಶ್ವದಳಯೋರ್ಕಾದೇಶು ಕೋನೇಶು ಚ ಸುಗ್ರೀವಶ್ಚ ವಿಭೀಷಣಶ್ಚ ಯುವರಾಟ್ ತಾರಾಸುತೋ ಜಾಂಬವಾನ್. ಮಧ್ಯೇ ನೀಲಸರೋಜಕೋಮಲರುಚಿಂ ಮಮಂ ಭಜೇ ಶ್ಯಾಮಲಂ. ನಮಸ್ತು ರಾಮಾಯ ಸ ಲಕ್ಷ್ಮಣಾಯ ಚ ದಿವ್ಯೈ ಚ ತಸ್ಮೈ ಜನಕಾತ್ಮಜಾಯೈ. ನಮೋಸ್ತು ರುದ್ರೇಂದ್ರಿಯನೇಭ್ಯೋ ನಮೋಸ್ತು ಚಂದ್ರಾರ್ಕಮರುದ್ಗಣೇಭ್ಯಃ. ಅಸ್ತ್ರವಿಜೇತಾಂ ರಾಮೋ ಲಕ್ಷ್ಮಣಶ್ಚ ಮಹಾಬಲಃ ರಾಜಾಜಯೇತಿ ಸುಗ್ರೀವೋ ರಾಘವೇಣ ವಿಪಾಲಿತಃ. ದಾಸೋಹಂ ಕೌಶಲೇಂದ್ರಸ್ಯ ರಾಮಸ್ಯ ಕ್ಲಿಷ್ಟಕರ್ಮಣಃ. ಹನುಮಾನ್ ಶತ್ರುಸೈನ್ಯಾನಾಂ ನಿಹಂತ್ಯಾ ಮಾರುತಾತ್ಮಜಃ. ನ ರಾವಣಂ ಸಹಸ್ರಂ ಮೇ ಯುದ್ಧೇ ಪ್ರತಿಫಲಂ ಭವೇತ್ ಶಿಲಾಭಿತು ಪ್ರಹರ್ತಃ ಪಾದಪೈಶ್ಚ ಸಹಸ್ರಶಃ. ಅರ್ಥಯಿತ್ವಾ ಪುರೀಂ ಲಂಕಾನಭಿಧಾದೇಚ್ಚವೈತಿಲಿಂ ಸಮುದ್ಧರ್ತೋ ಗಮಯಿಷ್ಯಾಮಿ ವಿಶುತಾಂ ಸರ್ವಕ್ಷಸಾಂ. ಧರ್ಮಾತ್ಮಾ ಸತಿ ಸಂದಸ್ತ್ಯ ರಾಮೋ ದಾಶರಥೀರ್ಯದಿ ಪೌರುಷೇ ಚ ಪ್ರತಿನಿಂದಸ್ತ್ವಂ ತೇನೇನಂ ಜೈರ ಆವಣೀಂ ಆಪದಾಮ ಭರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ತಪಸ್ವಾಧ್ಯಾಯನಿರತಂ ತಪಸ್ವೀ ವಾಗ್ವಿದಾಂಬರಂ ನಾರದಂ ಬಲಿಪ್ರಪ್ರಚ್ಯ ವಾಲ್ಮೀಕಿರ್ಮುನಿಪುಂಗವಂ ರಾಮಾಯ ನಮಃ. ನಿನ್ನ ರಾಮಕಥ ಚೆಪ್ಪುಕೊಂಟು ರಾಮುಡು ಗಿರಿಂಚಿ ರಾಮಾಯಣ ಒಕ ಅವತರಣ ಲೀಲ ನಿನ್ನ ಚೆಪ್ಪುಕೊನ್ನಾವು. ರಾಮಾಯಣ ಅವತರಣಕ್ಕೆ ವಾಲ್ಮೀಕಿ ತಾಮಸಾ ನದಿ ಒಡ್ಡುಕೆಳ್ಳಿ ಆ ರಮಣೀಯಮೈನ ಪರಿಸರಾಲ್ನಿ ಪರಿಶೀಲಿಸ್ತೂ ಆ ಸಮಯಂಲೋ ಅಕರ್ದಮೈನ ಈ ನೀಟಿನಿ ಚೂಸಿ ನಿರ್ಮಲಮೈನ ನೀಟಿನಿ ಚೂಸಿ ಚಾಲಾ ಸಂತೋಷಪಡುತ್ತ ಸಮಯಂಲೋ ಆ ಕ್ರೌಂಚ ಪಕ್ಷಿಲೋಕ ಮುದ್ದಾಟನ್ನು ಚೂಸ್ತೂ ಚೂಸ್ತೂ ಏದೋ ಒಕ ದಿವ್ಯಮೈನ ಅನುಭವಾನ್ನಿ ಅನುಭವಿಸ್ತೂ ಆ ಟೈಮ್ಲೋ ಉನ್ನಟ್ಟುಂಡ ಏಮೈಂದಂತೇ ಒಕ ಕ್ರೌಂಚ ಪಕ್ಷಿ ಪಡಿಪೋಯಿ ಕಿಂದ ಪಡಿಪೋಯಿ ಜಿಲ್ಲೆಯಲ್ಲ ತನ್ನುಕುಂಟುಂದಿ ರಕ್ತಂತೋ ಮೀರಿಪೋಯಿನ ಆ ಪಕ್ಷಿನಿ ಚೂಸಿ ವಾಲ್ಮೀಕಿ ಮಹರ್ಷಿ ಆ ಹೃದಯಂಲೋ ಆ ಶೋಕಾನ್ನಿ ತಟ್ಟುಕೋಲೇಕ ಏದೋ ಒಕನ ಮುಖಾನ್ನಿಂಚಿ ಕೊನ್ನಿ ಮಾಟಲು ವಚ್ಚಿನಾಯಿ. ಆ ಮಾಟಲು ಎಂತ ದಿವ್ಯಮೈನ ಮಾಟಲೋ, ಸರಸ್ವತಿ ಸ್ವಯಂಗಾ ಈ ಮಾಟಲು ಚೆಪ್ಪಿಂದಿ. ಆ ಮಾಟಲು ಒಕ ಶ್ಲೋಕಂಗಾ ವಚ್ಚಿಂದಿ, ಶೋಕಂತೋ ವಚ್ಚಿಂದಿ ಕಾಬಟ್ಟಿ ದಾನಿ ಶ್ಲೋಕ ಅನ್ನಾರು. ಇಪ್ಪುಡು ಕೂಡಾ ಏ ಪದಾಲೋತೇ ಒಕ ಛಂದಸ್ಸುಲೋ ಮನಂ ಚೆಪ್ಪಗಲಮೋ ಅದಿ ಕಾವ್ಯಂಲೋ ಪುರಾಣಂಲೋ ಉಂಟೇ ದಾನ್ನಿ ಶ್ಲೋಕ ಅನ್ನಾವು. ಶ್ಲೋಕೋ ನಾನ್ಯಥಾ, ಏ ಇದು ಶ್ಲೋಕ ಇದು ಶೋಕಂ ಕಾದು ಇದು ಶ್ಲೋಕಮು ಅನಿ ಬ್ರಹ್ಮದೇವುಡು ಸ್ವಯಂಗಾ ಚೆಪ್ಪಾಡು. ಅದ್ಭುತಮೈನ 32 ಅಕ್ಷರಾಲು ಕಲಿಗಿನ ಈ ಯೊಕ್ಕ ಆ ಶ್ಲೋಕಾನ್ನಿ ರಾಮಾಯಣ ಬೀಜ ಶ್ಲೋಕಾನ್ನಿ ಮನಂ ದಾನಿಕಿ 4 ಅರ್ಥಾಲು ತಿಳಿಸ್ಕುನ್ನಾವು ನಿನ್ನ. ಆ ಶ್ಲೋಕಮೇಮಿಟಿ? ಮಾನಿಷಾದಾ ಪ್ರತಿಷ್ಠಾಂ ತ್ವಾಂ ಆಗಮಾ ಶಾಶ್ವತೀ ಸಮಾಹ ಯತ್ಕ್ರೌಂಚ ಮೃತಾದೇಕಂ ಅವಧೀತ್ ಕಾಮಮೋಹಿತಂ. ಅನುಷ್ಠುಪ್ ಛಂದಲೋ 6, 8, 8, 8 ಅಕ್ಷರಾಲು కలగా 4 ಪದాలైన ವಾಕ್ಯಂ ವಾಲ್ಮೀಕಿ నుంచి ఆయన ముఖారవింద నుంచి ప్రకటించింది. ప్రకటించంగానే ఆయన ఏమనుకున్నాడు? చింతా బభూహ ఇదం వీక్ష, చాలా చింతిస్తూ ఏమిటి శ్లోకార్థేన యస్య శకునో. ఆయన హృదయంలో ఒక విచిత్రమైన కొన్ని సన్నివేశాలు దర్శించాడు. దర్శిస్తూ ఏమనుకున్నాడు? కిమిదం వ్యావహృతం మయా, నేను ఏం మాట్లాడానో నాకే తెలియదే అన్నాడు. అది సరస్వతి దేవి స్వయంగా మాట్లాడింది. ఆయన హృదయం నుంచి ఈ శ్లోకాన్ని వెలబడిచ్చింది. సో ఆ శ్లోకం యొక్క అర్థం ఏమిటి? 4 అర్థాలు ఉన్నాయి. ఒకటి సామాన్య అర్థం, రెండోది రామచంద్రుడితో సంబంధించిన అర్థం, మూడోది రావణాసుడితో సంబంధించిన అర్థం, 4 మనతో సంబంధించిన అర్థం. సామాన్య అర్థం ఏమిటి? నిషాదా మా ప్రతిష్టాం, నువ్వు ఒక వేటవాడివి, నీకెప్పుడూ ప్రతిష్ట ఉండకూడదు, ఎల్లప్పుడూ ఉండకూడదు. కాలాంతర్గతంగా ఎంత కాలం భవిష్యత్తులో ఎంతకాలం ఉంటుందో కాలం ఉన్నంత వరకు నీకు ఉండకూడదు. భవిష్యత్తులో కూడా నీకు ఇంకో జన్మలో కూడా ప్రతిష్ట ఉండకూడదు అని శాపం. ఎందుకు? నువ్వు ఒక పక్షిని చంపావు, కామమోహితులైన ఆ పక్షుల్ని చంపకూడదు, అది అధర్మం అని చెప్పంగానే ఇదైతే విచారిస్తే అతను ఒక వేటగాడు. వేటగాడికి ఎక్కడ ప్రతిష్ట ఉందండి? శాప ఇవ్వడానికి ప్రతిష్ట ఉండకూడదు. ఒక బిచ్చవాడికి శాప ఇచ్చాడు, డబ్బులు ఉండకూడదు. ఏమిటి మొత్తం నుంచి అతను బిచ్చగాడు, వాడికి ఇంకే శాప ఇవ్వగలండి డబ్బులు ఉండకూడదని. అది ఒక ఋషి వాల్మీకి. అదే సమయంలో ఈ శ్లోకంకి ఇంకొక అర్థం కనిపించింది. ఏమిటి ఆ అర్థం కనిపించింది? మానిషాద శ్రీనివాస, బస్ అయిపోయింది రామాయణం. శ్రీనివాసుడు కనిపించాడు. నిషాద నిషిద్యేతి మా అంటే ఎవరు? తల్లి. మన తల్లి ఎవరు? లక్ష్మి.
లక్ష్మీ ఎవరి వక్షస్థలంలోతే నిషిధ్యతి, నిషీధ్యతి అంటే ఎవరు కూర్చుంటుందో, ఎవరు హృదయంలో కూర్చుంటుంది మా తల్లి. శ్రీనివాస అంటే రామాయణ యొక్క బీజ శ్లోకం శ్రీనివాసుడి గురించి అవుతుందండి. భగవంతుడికి ఎన్నో పేర్లున్నాయి. ఇక్కడ ఉండే భగవంతుడి పేరు పబ్లిక్ పేరు, పబ్లిక్ పేరు వెంకటేశ్వరుడు. పబ్లిక్ కోసం, లేదా జనాల కోసం ఆయన నిజమైన పేరు ఏంటో శ్రీనివాసుడు. కొండ మీద ఎవరున్నాడు? శ్రీనివాసుడున్నాడు. మనం ఏడుకొండ రాడు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటాం. నా పాపలను కట్ చేయి. కట ఇంగ్లీష్లో పదం కట్ అని ఎందుకు దీనివల్ల వచ్చిందేమో. కట్ వెంకట, వెంగ అంటే పాపాలు, పాపాల వలన దుఃఖాలు. కొంతమంది అంటారు నా దుఃఖాలు కట్ చేయి అంటారు. నీ పాపాలు కట్ చేస్తానా? పాపాలు కట్ చేయొద్దు, నేను పాపాలు చేస్తూనే ఉండాలి. నా దుఃఖాలు ఎట్ట అవుతుంది? మన పాప మన దుఃఖాలు ఎందుకు పాపాలు వలన వస్తున్నాయి? ఆ సబ్జెక్ట్ వేరు. కానీ మానిషాద అంటే శ్రీనివాస, అదే శ్రీనివాసుడు రాముడుగా వచ్చాడు. ప్రతిష్టాం ఆగమ శాశ్వతీ సమాహ, నీ ప్రతిష్ట చిరకాలం ఉండాలి. కాలం ఎంత మటుకుంటుందో అంత మటుకు ఉండాలి ఆ ప్రతిష్ట ఉండాలి. ఎందుకంటే యత్ క్రౌంచ మిత్రుడా, రావణాసురుడిని క్రౌంచుడు, ఎందుకంటే వంకరగా నడిచేవాడు. ఆ మిత్రునాథ్ ఆ రావణాసురుడిని చంపావు. కామమోహితుడైన రావణాసురుడిని చంపి ఆ ఇద్దరు పక్షుల్లో మండోదరిని చంపకుండా రావణాసురుడిని చంపావు. దానికోసం నీకు శాశ్వతీ సమాహ. ఇదే శ్లోకం అప్లై చేయొచ్చు కూడా. తార ఏడుస్తుంది, వాలే శరం పడి శరీరం పడుంది, క్రౌంచుడు. దానికోసం కూడా రాముడు శాశ్వతీ సమాహ అన్నారు. అదే కాకుండా మూడో అర్థం రావణాసుడికి చెందిన అర్థం. ఎవరు నిషాద అంటే? రావణాసుడు. వాడు కూడా ఎటువంటి వాడు రావణాసురుడు అంటే, రావణాసురుడి పేరు రావణ అని ఎందుకు పడింది? వాడికి జన్మతో వచ్చిన పేరు కాదు రావణ అని. రావణుడు అనేది తర్వాత వచ్చిన పేరు. జన్మతో ఆయన పేరు, ఆయన విశ్వాసుడు పెట్టిన పేరే ఉంటే దశగ్రీవ, పది తలాలు ఉంటే దశగ్రీవుడిని పేరు పెట్టాడు. అయితే ఎంత దుష్టుడయ్యాడంటే, బ్రాహ్మణ కులంలో జన్మించి ఎంత పెద్ద దుష్టుడయ్యాడంటే చెప్పలేనంత దుష్టుడండి. ఏదో బ్రహ్మదేవుడు వలన వరం కోరుకొని ఆ వరాల వలన ఈ మదం ఎక్కి అతను ఆ ప్రకృతి విరుద్ధంగా కార్యం చేశాడు. ఆ గ్రహాలన్నీ కట్టుబెట్టుకున్నాడు. అంత శక్తి కలిగిన వాడు రావణుడు, అయినా ఏం చేద్దాం? అంత శక్తి కలిగిన చనిపోయాడు, చంపబడ్డాడు. ఒకటి చనిపోతాం, అది కాలాంతరంగా అందరూ చావాల్సిందే. ఒకరి ద్వారా ఇంకొకటి చంపబడటం అనేది అంతకంటే దుష్కరమైన పాపం ఏమని చేస్తున్నాం? అంతకంటే మన జీవితంలో పాపం ఏముంది? ఎవరో వచ్చి చంపేయటం అంటే ఏమిటిది? అంత గొప్పవాడు, అంత పెద్ద వేదాలు తెలిసిన వాడు ఇంద్రుడు. ఇంద్ర సభలో యజ్ఞయాగాలు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో దేవతలు కూడా ఆశ పెట్టి ఉండడం అంటారు. రాముడు వచ్చి చక్కగా మా ఈ వేదమంత్రాలు వేదమంత్రాలు చెబితే ఎంత బాగుంటుందో అన్నారు. ఆ వేదమంత్రాలని అంత చక్కగా ఉచ్చారణ చేసేవంట, ఎంత అందగాడు రాముడు, రావణాసురుడు. రాముడు అందగా రావణాసురుడు, అన్ని గుణాలు ఉన్నవాడు అయినా రాక్షసుడు. రాక్షసత్వం అంటే ఏమిటంటే, భగవంతుడిని భగవంతుడిగా గుర్తించకుండా సాధారణమైన ఒక మనిషిగా గుర్తు తెలుసుకో, అది రాక్షసత్వం. ఇంకొకటి, ఇంకొక రాక్షసత్వం ఏమిటి? దానివల్లనే వచ్చేది స్వభావం ఏమిటి అంటే, దానివల్ల వచ్చిన పరిణామం ఏమిటంటే, భగవంతుడికి చెందిన శక్తి నాది, నాకు భగవంతుడు వద్దు, నాకు భగవంతుడి శక్తి కావాలి అనుకున్నవాడు. అంటే నాకు లక్ష్మి కావాలి, నారాయణుడు వద్దు. లక్ష్మి కావాలి, లక్ష్మి కావాలి, లక్ష్మి నా తిజోరిలో లక్ష్మి పెట్టుకుంటా, అది నేను వాడుకుంటా అనుకునేవాడు రావణాసుడే. అంటే వాడు పెద్ద రావణాసురుడు, నా చిన్న రావణాసురుడు, అంతే, తేడా ఏం లేదు. ఎవరో రావణాసురుడు అక్కడ ఉన్నాడు. అతని పేరు రావణ ఎందుకు వచ్చిందంటే, రావయతి అసత్ ప్రలాపాన్ కారయతి ఇది రావణ అన్నారు. రావయతి అంటే ఏడిపించేవాడంట. ఎక్కడికి వెళ్తే ఎవరిని పడితే వాడిని ఏడిపించేవాడంట. ఏడిపించినప్పుడు ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఏమనే వాళ్ళు, అరే వచ్చాడా, ఎక్కడా వచ్చాడు నాయన, ఎందుకు వచ్చాడు నాయన, దుర్మార్గుడు, అసత్ ప్రలాపాన్ కారయతి, అందరూ శాపాలు ఇచ్చేవాడు. ఇప్పుడు చూడండి, సాధువుల యొక్క స్త్రీల యొక్క శాప బలం ఎంత గట్టిది అంటే, ఎవరోతే గ్రహాల్ని నియమించేవాడు, ఆ గ్రహాల్ని కట్టి అనుకూలంగా అతనికి అనుకూలంగా గ్రహాలు పనిచేయాలంట. అటువంటి సామర్థ్యం కలిగిన రావణాసురుడు కూడా చచ్చాడండి. ఎందుకు? ఇంకొకరు నేర్పించింది దానివల్ల. బలం వచ్చినప్పుడు ఆ ఏదో బలం ఉందనుకోండి, ఆ శారీరక బలమో బుద్ధి బలమో ఏదో బలం ఉంది, ఆ బలంతో వచ్చిన మదం మనకి మన నాశనానికి కారణమవుతుంది. ఈ మదం ఎక్కడి నుంచి వస్తుందంటే, మంచి గుణాల నుంచి వస్తుందంట. ఏం చేస్తుంది? ఆ మంచి గుణాలని తినేస్తుంది. ఎట్లాగోతే టర్మైట్స్, వైట్ యాంట్స్ అంటారు దాన్ని, ఏమంటారు తెలుగులో, చెక్కల నుంచి వచ్చే దాన్ని టర్మైట్, చెదలు, చెదలు. మంచి ఒక చెక్క ముక్క, అది ఏదో దేనివల్ల చెదలు పట్టిందని, ఎక్కడ ఎందుకు వచ్చింది, ఆ చెక్క ముక్క నుంచి ఆ చెదలు పట్టింది, ఆ చెదలు ఏం చేస్తుంది, ఆ చెక్క ముక్కనే తినిస్తుంది. అట్లాగే ఎవరో చాలా అందంగా ఉన్నాడు, దానివల్ల ఏమైంది, అహంకారం వచ్చింది, మదం వచ్చింది, అది ఏం చేస్తుంది, ఆ అందాన్ని తినేస్తుంది. ఎవరో పెద్ద ధనాఢ్యుడు, ఆ నేను గొప్పవాణ్ణి అనుకున్న వల్ల ఏమైంది, నేను చాలా ఐశ్వర్యవంతుణ్ణి, దానివల్ల ఆయనకి అహంకారం వచ్చింది, అహంకారం ఏం చేస్తుంది, ఆ ధనాన్ని తినేస్తుంది, చెదల లాంటిది. ఈ అహంకారం అనేది చెదల లాంటిది. రావణాసుడికి ఎంత అహంకారం అంటే, ఎంతోమంది చెప్పారు అతను సామాన్యుడు కాదు, భగవంతుడే, నువ్వు ఇచ్చేయి సీతని వాపసు ఇచ్చేయి, తిరిగి ఇచ్చేసేయి, మనం మా మాట విను. అహంకారంలో మగ్నులై ఉంటాడే, మంచి మాటలు విననివ్వదు అహంకారం, అంత డేంజరస్. అహంకారంతో ఉన్నప్పుడు మీరు మంచి వాళ్లతో ఉన్నా కూడా ఏం లాభం లేదండి. ఎందుకు? ఆ మంచి వాళ్ళు మంటి మాటలు చెప్పినా ఇదేముదిలే అంటారు, పట్టించుకోరు. అది అంత డేంజరస్ ఈ అహంకారం అనేది. రావణాసుడికి రామచంద్రుడి ఆశ్చర్యపడిపోయాడు, అహో రూపం అన్నాడు. మొట్టమొదటి దర్శనం చేసుకుంగానే మొట్టమొదటి మాట ఏమొచ్చింది రావణాసుడిని చూసి రాముడికి, అహో రూపం మర్చిపోయాడు, నా భార్యని అపహరించుకెళ్ళిపోయాడే, ఇతన్ని స్తుతి చేయటం అంటే ఏమిటి, ఇతన్ని చూసి ఒక రకంగా మెచ్చుకుంటాం ఏమిటి, అది అన్ని మర్చిపోయాడు, మెచ్చుకున్నాడు. అరే ఇతను నా వశంలో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, ఇంత అద్భుతమైన గుణాలు కలిగిన వాడు నా భక్తుడైతే ఎంత బాగుంటుందో అనుకున్నాడు రాముడు. అతను రావణాసురుడు అసత్ప్రలాపాన్ కారయతి. ఏదో దుష్టుడు వచ్చాడనుకోండి, రాగానే అనుకుంటారు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడ వచ్చాను అట్లా అనిపించుకునేవాడు అందరి దగ్గర, తస్తే బాగుండేమో అందరి చేత అట్లా అనిపించుకొని 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 రాముడి చేత చచ్చాడు రావణాసురుడు రావయతి. అందుకని ఇంకొకళ్ళని ఏడిపించకూడదు. ఏదో మనకి బలం కలిగింది కదా అని ఇంకొకరిని ఏడిపించడం చాలా పెద్ద పొరపాటు మనం చేసేది. బలం ఉంది, మంచి పనులు చేయండి, పర్వాలా. బుద్ధి ఉన్నది, బుద్ధి బలం ఉన్నది, శారీరక బలం ఉన్నది, ధన బలం ఉన్నది, మంచి పనులు చేయండి. భగవంతుడి కృప వల్లే మనకు వచ్చింది అది. ఎటువంటి సామర్థ్యమైనా ఆ భగవంతుడికి దయ వలనే వచ్చింది అనుకోవాలి, అనుకోవటం కాదు, అది నిత్యమే వచ్చింది. అది ఇది నేను గొప్పవాణ్ణి అనుకోవటం తప్పు. అంటే ఈ గొప్పతనం ఉండటం తప్ప కాదు, గొప్పతనం ఉండటంలో ఏం తప్పు లేదు, గొప్పతనం ఉండటంలో తప్పు లేదు, కానీ నేను గొప్పవాణ్ణి అనుకోవటం తప్పు. నేను నా దగ్గర మంచి బుద్ధి ఉన్నది, దానిలో ఎటువంటి లోటు లేదు, నేను బుద్ధివంతుణ్ణి అనుకోవటం తప్పు. చాలా అందంగా ఉండటంలో ఎటువంటి సమస్య లేదు, నేను అందగాణ్ణి, నేను అందగత్తని అని అనుకోవటం తప్పు. చాలా తేడా ఉందండి రెండు మాటల్లో. ఏమిటది? చక్కగా పాడటంలో ఏం తప్పు లేదండి, కృష్ణుణ్ణి ప్రసన్నించాలి అంటే చక్కగా పాడండి అంతే. రామాయణకు నిజంగా చెప్పాలంటే పాడాలండి, గౌకుశులు పాడారు. నాకు పాడటం చేత కాదు, కానీ అందుకని చెబుతున్నాం, ఏదో ప్రొఫెషన్ చెబుతున్నాం. రామాయణం నిజంగా అంటే వాద్య సామగ్రితో పాడుతూ చెప్పాలంట. రామచంద్రుడు ముందు ఎవరు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లా పాడారు? తంత్రి లయ సమన్వతం అన్నాగా నేను చెప్పుకున్నావు, పాడాల్సింది. ఎందుకంటే ఆ కృష్ణుడు ఎంత సంతోషపడిపోతాడంటే మీరు ఎంత చెప్పనుభోగ పెట్టినా అత్యంతం కూడా ఆపేస్తాడు, అది పాడుతుంటాడంట. అట్ట అద్భుతమైంది. పాడటంలో చాలా మంచిది, పాడాలి, నేర్చుకోవాలి, అందరూ సంగీతాన్ని నేర్చుకోవాలి, నృత్యాన్ని నేర్చుకోవాలి. అయినా నేను గాయకుడిని అనుకోవటం తప్పు, గానం చేయటం మంచిదే, గాయకుడు అనుకోవటం తప్పు అంట. ధనాన్ని ఆర్జించుకోవటం తప్పులేదు, ధనాన్ని ఉంచుకోవడం కూడా తప్పులేదు, నేను ధనవంతుణ్ణి అనుకోవటం తప్పు, ఇది అహంకారం. అందుకని మంచి మంచి మనకి ఈ ప్రపంచంలో ఉండేవి దాన్ని సాధించాలి అనుకోవటంలో సమస్య లేదు. సాధించిన తర్వాత వచ్చిన తర్వాత నేను అటువంటి వాడిని, నేను గొప్పవాడిని, నేను అందగవాడిని, నేను చాలా రాసు, నేను అది దాన్ని దీన్ని అనుకోవటంలో తప్పండి, అహంకారం. దానివల్ల ఈ ఏమైంది, నిషాద నిషాద మా ప్రతిష్టాం ఆగమా శాశ్వతీ సమాహ. రావణాసుడికి ప్రతిష్ట ఆగమే శాశ్వతీ సమా, ప్రతిష్ట ఉండదంట, ఉండకూడదని శాపం ఇచ్చాడు వాల్మీకి. అనుకోకుండా ఇచ్చాడు అంటే సరస్వతీనే చెప్పిందనుకోండి. యత్ క్రౌంచమితునాది, ఎంత చక్కగా సీతారాములు చక్కగా అడవిలో విహరిస్తుంటే ఎంత అద్భుతమైన సన్నివేశం అండి. పంచవటిలో రాముడు సీత ఆ యొక్క శృంగారాన్ని చూస్తే వాహా. లక్ష్మణుడు సేవకుడు, ఎంతోమంది సాధువులు వచ్చారు, అగస్త్యుడు చెప్పాడు ఈ పంచవటిలో ఉండమని చెప్పాడు. అటువంటి సమయంలో నువ్వు సీతాని చంపేశావు, రాముడి నుంచి వేరుగా చేయటం, సీతాని అపహరించి రాముడి నుంచి విడదీయటం, అది మృత్యు లాంటిది కదా. ఒక జీవుడికి మృత్యు అంటే ఏమిటి? భగవంతుడి సాన్నిధ్యాన్ని నుంచి విడగొడటం అనేది మృత్యు. చిన్న పిన్న పసివాడు పుట్టాడు, పుట్టంగానే తల్లి ఏం చెబుతుంది, తల్లి మిగతా వాళ్ళందరూ పుట్టంగానే ఏసా నీ బాబాయ్, నీ మామయ్య, మీ నాన్న, మీ తాతగారు, మీ అబ్బుచ్చి ఏవేవో చూస్తూ ఉంటుంది. కానీ అది తీసుకొచ్చి నాయన మనం ఈ భగవంతుడు నాడే రాధా గోవిందులు, ఆయన భగవంతుడు, మనం నువ్వు ఆయన దాసుడివి, నీ ఈశ్వరుడు అని పొరపాటును కూడా చెప్పదు, ఏ తల్లి చెప్పదు, ఏ తండ్రి చెప్పదు. పుట్టంగానే చంపేశారు ఆ జీవుణ్ణి, పుట్టంగానే చంపేసినట్టే. వినటానికి చాలా కష్టంగా ఉంటుంది ఈ సత్యం. మన జీవుడికి చెప్పాలి, మనం భగవంతుడికి చెందిన వాళ్ళం అని చెప్పాలి. అందుకని ఇక్కడ అవధీత్, ఏకం అవధీత్, సీతని రాముడి నుంచి విడదీయటం అంటే సీతని చంపినట్టే కదా అని. ఏకం అవధీత్ కామమోహితం, ఎందుకు కామమోహితుడయ్యావు? ఆ తల్లి ఆ తండ్రులు పిల్లవాడు పుట్టంగానే కామమోహితులు ఏం చేస్తారు? ఆ పిల్లవాడికి ఆ భగవంతుడికి, నువ్వు ఆ భగవంతుడికి చెందినవాడివి అని పొరపాటును కూడా చెప్పరు. అంటే రావణాసుడు ఎప్పుడూ అయ్యాడని కాదు, ఉన్నాడు, అయ్యాడు, చచ్చాడు కూడా. ఇప్పుడు కూడా మనమంతా రావణాసుల ప్రవృత్తుల్లో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నారు రావణాసులు. ఎవరోతే ఆ ఐశ్వర్యం నాకు చెందింది, ఆ భగవంతుడికి చెందిన ఐశ్వర్యం లక్ష్మి. లక్ష్మి అంటే ధనం, ఐశ్వర్యం, డబ్బు. ఈ డబ్బు నాది అనుకున్నవాడు రావణాసుడు, ఇది నాకు చెందింది నా ఉపయోగానికి అనుకున్నవాడు రావణాసుడే. ఎంత మండుకోతే మన మనసులో ఇటువంటి ఆలోచన ఉంటుందో అంత మడు మనం అంత పెద్ద రావణాసురులో. అంటే అతనంటే స్వయంగా ఆ సీతాదేవిని నాకు కావాలనుకున్నాడు, కనీసం మనం అట్లా అనుకోవట్లా. ఇది మూడో అర్థం రావణాసుడు గురించి. నాలుగోది ఏమిటంటే, నాలుగో అర్థం ఏమిటి దీనికి, మానిషాద ప్రతిష్టాం త్వామాగమా శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమితునాదేకం అవధీత్ కామమోహితం. ఈ శ్లోకాల యొక్క అర్థాలు రెండోసారి నిన్న కూడా చెప్పాను, ఇవాళ కూడా ఎందుకు చూస్తున్నానంటే, ఈ శ్లోకాన్ని మనం ఈ నాలుగు అర్థాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బీజ శ్లోకం కదా, ముఖ్యంగా నాలుగు అర్థం. ఏముంటది ఏమిటా నాలుగు అర్థం? క్రౌంచ అంటే ఏదో కాదు, మన మనసే క్రౌంచ. ఈ మనసు ఏం చేసిందంటే ఆత్మని బంధించింది. మన ఏ మనుష్యానాం కారణం బంధమోక్షయో, మన బంధనానికి కారణం ఏమిటి? మన మనస్సు. సో రాముడు దిగి వస్తాడు, రామ నామంతో రామాయణ రూపంలో వచ్చి ఏం చేస్తాడా రాముడు? ఈ మనసుని చంపేస్తాడు. అంటే మనసుని చంపటం అంటే ఏమిటి? మనసులో ఉండే ఆ భౌతిక ఆసక్తులని తెంపి పడేస్తాడు, కట్ చేస్తాడు. దానివల్ల ఈ మనసు యొక్క పరిస్థితి ఏమిటంట? కామమోహితం. కామమోహితుడు అయిన ఆ మనసు ఆత్మని బంధించడం వల్ల ఏకం అవధీత్. ఆ రాముడే నామరూపంలో వచ్చి ఈ మనసు అని రావణాసుడిని చంపుతాడు. ఈ రావణాసుడిని ఎందుకు చంపాడు? రావణాసుడిని సీతని ఎట్ట బంధించాడు, వేసి రావణాసుడు సీతని ఎట్లా బంధించాడో అట్లాగే ఈ మనసు నీ ఆత్మని బంధించింది. ఎట్లాగోతే రాముడు రావణాసుడిని వధించి సీతని తనదిగా చేసుకున్నాడు, అట్లాగే ఆ భగవంతుడు రామాయణ రూపంలో వస్తాడు. అదే భగవంతుడు నామరూపంలో వచ్చి మన మనసు అనే రావణాసుడిని చంపి ఈ ఆత్మని తనదిగా చేసుకుంటాడంట. ఎంత రామాయణం మన కథ. మన నామస్మరణ చేస్తున్నామే అది రామాయణం, రామాయణం వింటున్నామే అది రామాయణమే. ఎందుకంటే దీనివల్ల మన మనసులో ఉండే ఆసక్తులన్నీ కట్ అయిపోతాయి. అయిపోయి ఉంటుంది ఆ రామాయణమే, ఆ రాముడు రామాయణంగా వచ్చి అదే రాముడు అతని నామరూపంలో వచ్చి మనల్ని తనదిగా చేసుకుంటాడు. నిజంగా చెప్పాలంటే మనం ఆయనకి చెందిన వాళ్ళమే, అయినా చేసుకుంటాడు. చేసుకుందందువల్ల ఏమవుతుందంటే మానిషాద ఆ రాముడికి ప్రతిష్టాం, మానిషాద అంటే శ్రీనివాసుడికి, ఆయనకి ప్రతిష్ట మళ్ళీ వచ్చేస్తుందంట, పోయిన ప్రతిష్ట వస్తుందంట. నిన్న ఒక ఉదాహరణ ఇచ్చాం గుర్తుందా? ఏ ఉదాహరణ ఇచ్చాం? కోటీశ్వరుడు కూతురు రిక్షావాడితో పారిపోయినప్పుడు ఆ కోటీశ్వరికి ఎట్లా అనిపిస్తుందంటే నా బరువు పోయినట్టు అనిపిస్తుంది. ఎట్లాగో వెళ్ళి అని అచ్చ చెప్పి మళ్ళీ ఆ కూతుర్ని మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చినప్పుడు నా బరువు మళ్ళీ దొరికిందే అట్లా అనుకుంటాడు. అట్లాగే రాముడు ఎంత ఐశ్వర్యవంతుడు, అతన్ని వదిలేసి మనం ఇక్కడికి వచ్చామే. దానివల్ల రాముడు అనుకున్నాడు, అరే నా బరువు పోయింది, నా బరువు పోయింది అంటే మనం ఏం చేసామంటే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి భగవంతుడు పరువు తీసేసామండి. అంత అద్భుతమైన రామచంద్రుని వదిలేసి, భగవంతుడిని వదిలేసి, కృష్ణుని వదిలేసి ఈ భౌతిక ప్రపంచం అనే కాలువలో ఇరుక్కున్నాం మనం. మళ్ళీ అతను వచ్చి మనం తీసుకెళ్ళినప్పుడు, ఆయనకి మనం చెందిన వాడిగా అయిపోయినప్పుడు అతను కనిపిస్తుందంట, ఇప్పుడు నేను ఇప్పుడు నేను జాగ్రత్త పెట్టుకోగలిగాను. అందుకని మానిషాద ప్రతిష్టా ఆగమా శాశ్వతీ సమాహ యత్క్రౌంచమిదా ఏకం అవధీత కామమోహితం. దీనిలో ఏడు కాండాలు ఉన్నాయి అని అట్ట చెప్పుకున్నాం నిన్న. మానిషాద అయోధ్య బాలకాండలో ఆఖరి సర్గ, లాస్ట్ సర్గ ఆఫ్ బాలకాండ. దాంపత్య జీవితంలో ఏదైనా సమస్యలుంటే రామాయణంలో ఉండే బాలకాండలో ఆఖరి సర్గాన్ని చదవమని చెప్పారు. పిల్లలకి గనక దుర్గుణాలుంటే ఈ అయోధ్యాకాండలో ఉండే ప్రథమ ద్వితీయ రెండు సర్గాలని చదవమని చెప్పారు. ఈ దాంపత్య జీవితంలో సమస్యలుంటే ఎందుకు చెప్పారంటే ఆ రామ సీతారాములు ఎంత చక్కగా ఉన్నారంటే, ఎంత హాయిగా ఉన్నారంటే అద్భుతంగా ఉన్నారు సీతారాములు. మానిషాద ఎవరు? ఇద్దరు కదా, శ్రీనివాస లక్ష్మి సీతారాములు, లక్ష్మీనారాయణులు. మానిషాద ప్రతిష్ట, ప్రతిష్టామంటే ఏమిటి? ప్రతిష్ట, మనకి ప్రతిష్ట డబ్బు సంపాదిస్తే ప్రతిష్ట ఉండదు. ఎంతోమంది మా పల్లెటూరులో ఒక అతను ఉండేవాడు, చాలా డబ్బులు ఉండేవాడు. అంటే ఎంతోమంది కోంటి వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ వాళ్లల్లో ఇతని చాలా డబ్బు, పిల్లలు లేరు, అతి పిసినారి. అంటే ఆ పల్లెటూరులో ఉండే అందరూ చెప్పరాని మాటలు అనుకుని చెప్పేవాళ్ళు. చెప్పరాని మాటలు చెప్పుకునేవాడు. అంటే ఆయన ఎదుర్కొంటూ వస్తుంటే అరే ఏమని చూసామండి అంటాడు, అట్లా అనుకునేవాళ్ళు. అంటే ప్రతిష్ట డబ్బు వలన రాదు, ధర్మాన్ని ఆచరించినంత వలన వస్తుంది. ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు మా చుట్టాలి, ఆయన చాలా పేదవాళ్ళు. ఏదో కారణంలో పేదస్థం వచ్చిందనుకోండి. ఎందుకంటే పేదస్థం అంటే బ్రాహ్మణులకి ఏముంది, బ్రాహ్మణులకి ఆ పేదతనమే ఐశ్వర్యం అంట. పేదతనమే ఐశ్వర్యం. ఆ సన్యాస ఈ యతి ధర్మ సముచ్చయ అనే గ్రంథాన్ని రాస్తూ గోవింద జీర్లు రామానుజాచార్య గురువు, ఆయన శిష్యుడయ్యారు కదా, ఆయన అన్నారు మొట్టమొదటి మాట ఏం చెప్పారంటే, యతికి ఒక ఐశ్వర్యం ఉందంట. ఏమిటి ఐశ్వర్యం అంటే, పేదతనమే యతికి ఐశ్వర్యం. పేదతనమే యతికి ఐశ్వర్యం. అతను కనుక డబ్బుల్ని సంచయిస్తే, ఆ డబ్బుల్ని కనుక మనం ఎక్కడ పెట్టుకుంటే, ఆ బ్రాహ్మణులకి అటువంటి యతులకి ఎటువంటి గౌరవం ఉండదు. అందుకని ఇక్కడ ప్రతిష్ట అంటే ఏంటి, ధర్మాన్ని ఆచరించటం. ఆయన ఎవరు పడితే అందరూ చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇతను కోటీశ్వరుడు, తిట్టుకునేవాళ్ళు అతన్ని, ఏదేదో మాటలు చెప్పేవాళ్ళు. ఇతను చాలా పేద బ్రాహ్మణుడు, ఎవరు కనిపించినా అందరికీ ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు, సుఖంగా ఉండు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు. అంతే, ఆయన దగ్గర ఏముండేది కాదు, ఆశీర్వాదమే ఇచ్చేవాళ్ళు అంతే. గోచి కొట్టుకొని తిరుగుతున్నవాడు అంతే, ఏదో భిక్ష తీసుకొని ఆయన సంసారం నడిపేవాడు. ఆయన అందరిలో మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్, మోస్ట్ రెస్పెక్టెడ్ పర్సన్. ఇప్పుడు కూడా ఆయన గురించి చెప్పుకుంటారు, ఆయన పోయారు ఆయన ఇంకా చెప్పుకుంటారు. ఎందుకు, ఆయన ధర్మాన్ని ఆచరించారు కాబట్టి. అందుకని అయోధ్యా కాండ ధర్మానికి అనుగత్యమైన కాండ, ధర్మ ప్రధాన కాండ. ధర్మం ఏమిటో తెలుసుకోవాలంటే అయోధ్యాకాండ చదవండి, ధర్మం ఏమిటో తెలిసిపోతుంది. దాన్ని ఎట్లా ఆచరించాలి, ధర్మాన్ని ఎట్లా ఆచరించాలో దాని అయోధ్యాకాండ. ప్రతిష్ట ఆగమా శాశ్వతీ సమాహ, అంటే శాశ్వత రూపంలో మనం జీవించాలి అంటే ఏం చేయాలి అంటే సాధు సంగత్యం చేయాలి. ఎక్కడ దొరికింది సాధు? అరణ్యంలో దొరికింది. ఇంట్లో కూర్చొని ఉంటే సాధు సంగత్యం రాదు, బయటికి వెళ్ళాలి, అరణ్యాలకు వెళ్ళాలి. అరణ్యాలకు ఎవరు వెళ్తారు కాబట్టి ప్రభుపాల వారు సిటీలోనే ఇస్తాన్ టెంపుల్ కట్టారు. ఇంట్లో కూర్చోనంటే సాధు సంగతి కాదు. ఒకతను ప్రవచనంలో విన్నాడు, విని సాధు సేవ చేయాలన్నాడు. చేస్తున్నాడు, ఓ 10 సంవత్సరాలు చేశాడు సాధు సేవ. ఒకతనాడు, ఏమిటాను సాధు సేవ చేయట్లేదంటే, నేను చేస్తున్నా కదండి, నా భార్య బిడ్డలు భక్తులే, వాళ్ళ సేవ చేస్తున్నాను రోజు అన్నాడు. చూడండి కలియుగంలో ఎటువంటి బుద్ధో, దిక్కు బుద్ధి అన్నారు. ఇది బుద్ధి కాదు, దిక్కుది బుద్ధి. ఆ శాస్త్రాలను ఎట్లా మనకు అనుకూలంగా ఫిట్ చేయాలో వాళ్ళకి చాలా తెలిసిపోతుంది. ఏం చేయాలి? ఒకతను అన్నాడు, ప్రభు టెంపుల్ కన్స్ట్రక్షన్ దానం చేయంటే, అతనాడు రోజీ నేను రోజు దానం చేస్తున్నా అన్నాడు. నేను ప్రతి సంవత్సరం 50,000 రూపాయలు దానం చేస్తాను. ఎక్కడ మా టెంపుల్ అకౌంట్స్ కనిపించట్లేదు, 5 రూపాయలు కూడా కనిపించట్లేదు అంటే, ఏమండి మా మా చుట్టూ మా మా పరివారంతో యాత్రకి వెళ్ళొచ్చామండి. ఈ దానం ఏమిటయ్యా అంటే, యాత్ర నువ్వు వెళ్ళావు కదా అంటే, అవునండి ఇదివరకు ఆ ఖర్చులు ఉండేవి కాదు, అక్కడికి వెళ్ళి యాత్రకి వెళ్ళొచ్చాం, బగదుడికి వెళ్ళొచ్చాంగా, ట్రైన్లో వెళ్ళాం, ఆ ఖర్చు అయింది, ఆ హోటల్లో ఉన్నాం, ఆ ధర్మశాలలో ఉన్నాం, ఇంత తిన్నాం, ఇవన్నీ ఖర్చే కదా, అవన్నీ ఎందుకు చేసాం, మగ నుండి చేసాంగా. చూడండి ఏం ఎటువంటి ఏం ఆలోచన. అందుకని ఇక్కడ ఈ సాధు సంగత్యం అంటే ఇట్లా చేయాలి. అరణ్యం, అరణ్యం అంటే టెంపుల్కి రావాలి, మందిరికి రావాలి, అక్కడ సాధు సంగత్యం కలుగుతుంది. ఆగమా అప్పుడు శాశ్వతీ సమహ యత్ క్రౌంచ మిథునాదేకం, యత్ క్రౌంచ మిథున. ఈ క్రౌంచ మిథున ఈ 2 సర్గాలు ఏమిటది, 2 కాండాలు. ఒకటి క్రౌంచ మిథున అరణ్యకాండం, తర్వాత ఇంకో కాండం ఏమిటి, కిష్కిందాకాండ. అలా క్రౌంచ మిథున, ఇద్దరు క్రౌంచలతో సంబంధం మిథున. ఎవరు చెప్పించాడు? హనుమంతుడు చెప్పించాడు. అదే హనుమంతుడు ఈ రావణాసుడి దగ్గర ఉన్న సీత దానికి కౌరు మిథున కౌరు చెప్పించాడు. రాముడు కౌరు ఎక్కడికి? సీతకి. ఆ సీత కౌరు రాముడు చెప్పాడు. అది ఒక సుందరకాండ. రెండు కాండాలు కౌంచ మిథున ఏకమవధీత్ స్పష్టంగా ఉంది యుద్ధకాండ. తర్వాత కామమోహితం, ఇది ఉత్తరకాండ. ఈ అన్ని కాండాలు దీనిలో ఉన్నాయి, అన్ని మంత్రాలు దీనిలో ఉన్నాయి. దాని గురించి చెప్పుకున్నాం. దాని తర్వాత బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చి వాల్మీకి చెబుతాడు, వాల్మీకి నువ్వు అత్ర కార్యే విచారణ, నువ్వు ఇక్కడ ఈ విచారించి నారదుడు ఏం చెప్పాడో దాని ఆధారంతో నువ్వు కురు కురు కురుత్వం ఋషి సత్తమా, రామాయణంని తు నువ్వు రాయి అని చెప్పాడు. అన్నాడు, నేను ఎట్ట రాయగలను, నాకు ఏమి తెలియదు రామాయణం గురించి. ఏదో నారదుడు ఏదో చెప్పాడని తెలుసు, కానీ నాకు రామాయణం గురించి ఇంకేమి తెలియదు. అక్కడ లక్ష్మణుడు రాముడు ఏం చేశాడు, సీతతో ఏం మాట్లాడాడు, ఏమనుకుంటున్నాడు మనకి ఎట్ట తెలుసు అంటే బ్రహ్మదేవుడు నువ్వు బాధపడద్దు, నువ్వు ఎటువంటి చింతాగ్రస్తుడు అవ్వద్దు. రహస్యంశ ప్రకాశంశ మొదటో సర్గ, మొదటో కాండ, రెండో సర్గ 33వ శ్లోకంలో చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. బ్రహ్మదేవుడు చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు, రహస్యం చ ప్రకాశం సయద్వృత్తం తస్య ధీమత ధీమత. రహస్యాలన్నీ నీ హృదయంలో ప్రకాశిస్తాయి. రామస్య సహా సౌమిత్రో, లక్ష్మణుడితో ఎట్లా యుద్ధం చేశాడు, రాక్షసానాం చ సర్వశ సర్వశ, రాక్షసానాంశ సర్వశ అంటే లక్ష్మణుడితో ఎట్ట తిరిగాడు అన్నీ తెలిసిపోలేదు. అదే కాకుండా వైదేహ్యాచ ఏవయ్యద్వృత్తం ప్రకాశం యది వా రహ. రహ అంటే గుప్తస్థానంలో ఎట్లా రామచంద్రుడు సీతారు ఎట్లా నిల్లు తీసుకున్నారు, ఎట్లా వాళ్ళిద్దరూ చిన్న చిన్న ఆటలాడుకున్నారు, ఏ చెట్టు మీద రాముడి చెట్టు కింద కూర్చొని సీతతో ఎట్లా మాట్లాడుకున్నారు, వాళ్ళిద్దరిలో ప్రేమ వ్యవహారం ఎంత ఉంది, వాళ్ళ మనసులు ఏమనుకున్నారు, రహ అవన్నీ నిలిచిపోతాయి. తచ్చాపి అవితం సర్వం విదితం తే భాషితి భాష్యతి. నువ్వు సత్యాన్ని రాయవు, నువ్వు రాసింది సత్యం ఉన్నారు. ఏం బెనిడిక్షన్ చూడండి, నువ్వు రాసింది సత్యం ఉన్నారు. తర్వాత ఈ రామాయణం యొక్క మహిమ చెప్పుకున్నారు. ఇది సాధారణమైనది కాదు ఈ రామాయణం. ఎప్పుడు వరకు అయితే ఈ ప్రపంచం ఉంటుందో అప్పుడు వరకు ఈ రామాయణం ఉంటుంది. కేవలం ఈ యొక్క పృథ్వీలో కాదు, ఈ భూలోకంలోనే కాదు, నా లోకంలో కూడా, బ్రహ్మలోకం కూడా ఈ రామాయణం ఇంత అని కీర్తి అంత ఉంటుంది. అక్కడ కూడా మేము చదువుకుంటాము. నా కోసమన్నా నువ్వు రాయి, మా బ్రహ్మలోకంలో చదువుకుంటాం. తర్వాత వాల్మీకి ఉదారవృత్తపదే మనోరమై, వాల్మీకి రామాయణాన్ని రాయడానికి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక తూర్పు దిక్కులో కుసాగాసి చూసుకొని ఆచమనం చేస్తూ ఆ సమాధిలోకి వెళ్ళి రామాయణాన్ని చూడటం మొదలుపెట్టాడు. ఆయన స్వయంగా తెలియదు ఏం చెప్పాడని భారద్వాజ ఋషి వింటున్నాడు. ఉన్నటువంటి ఒకరోజు వాల్మీకి ఆ ఒక బాహ్య స్పర్శకు వచ్చాడు. రాగానే భరద్వాజ ఏమైందన్నాడు, మీరు 24,000 శ్లోకాలు చెప్పారన్నాడు. ఓ రామాయణం గాయత్రి. ఆ సమయంలో ఇంకో చిక్కు ఆయనకి, ఏమిటది రామాయణం అంటూ రాశాము వచ్చేసింది, భరద్వాజ ఋషి రాశాడు ఆయన గుర్తుపెట్టుకొని. దీన్ని ప్రచారం చేయాలంటే దానికి యోగ్యులు యోగ్య పురుషులు కావాలి. ఒకటి గ్రంథాన్ని ప్రకాశించడం, ఒకటి ప్రకాశించడం, దాన్ని ప్రచారం చేయటం ఇంకోటి. బీబీడీ ప్రింటింగ్ చేస్తుంది, బీబీడీ ప్రింటింగ్ చేసింది మంచిదే, దాన్ని ప్రచారం చేసేవాళ్ళు వాడు కావాలి కదా, ఇస్కాన్ భక్తులు కావాలి కదా. వెతుకుతున్నాడు రా వాల్మీకి, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి. అదే సమయంలో లవకుశ వచ్చారు ఇద్దరు. వాళ్ళిద్దరూ వచ్చి వాల్మీకి దండం పెట్టి మాకు ఇవ్వండి అన్నారు. అనగానే వాల్మీకి చూశాడు ఈ ఇద్దరు పిల్లల్ని. సతు మేధావినో దృష్ట్వా, మేధావులు చూసి ఆ వేదేషు పరినిష్ఠిత వేదోపబ్రహ్మణార్థాయ, ఈ సర్గాల్లో ఉండే కొన్ని కొన్ని ముఖ్యమైన శ్లోకాలు నేర్చుకొని మీకు ఇచ్చాం. ఇవాళ మీకు ఏం శ్లోకాలు ఇవ్వట్లా, నేను కథ చెప్పుకుందాం. ఎందుకంటే స్టోరీ ఇవాళ, ఇంకా ఈ రెండు మూడు మాటలు చెప్పుకొని అప్పుడు వేదేషు పరినిశ్చిత వేదోపబ్రహ్మణార్థాయ, ఈ వేదాల యొక్క అర్థాన్ని ప్రకాశించటానికి ఈ వాల్మీకి రామాయణాన్ని వీళ్ళిద్దరికి నేర్పించాడు. కావ్యం రామాయణం కృతం సీతాయా చరితం, సీత యొక్క చరితమంతా పాఠ్యే గేహే మధురం ప్రమాణో త్రిభిర్ అన్విత. ఈ పాఠ్యో గేహి ఎట్ట చూపించి ఎట్ట నేర్పించాడంటే, ఎంత చక్కగా నేర్పించాడంటే, వాళ్ళ కంఠస్థం పాడగలిగారు. తర్వాత ఎన్నెన్నో రసాలు ఉన్నాయి, నవరసాలు సంబంధితమైనది. ఫస్ట్ రిహార్సల్గా ఈ లవకుశుల్ని ఋషుల ముందు చూపి పాడమని చెప్పాడు. ఎందుకంటే టెస్ట్ చేయాలి కదా, ఏదో ఇంజిన్ ఏదో ఇంజిన్ టెస్ట్ చేస్తారు కదా, అక్కడే టెస్ట్ చేశాడు. ఆ ఋషులందరూ మోహితులైపోయారు. మోహితులైపోయి ఋషుల దగ్గర ఏముంటాయి, ఒకడు కోపీన, ఒకడు కమండలు, ఇంకొకడు ఒక జట కట్టుకోవడానికి ఒక తాడు, ఏవో చిన్న చిన్న ఉంటాయి కదా, అవన్నీ ఒక్కొక్కడు ఒకడు యజ్ఞోపీత, యజ్ఞానికి కావలసిన కొన్ని కట్టెలు, ఒకతను అరుణి, ఇంకేదో కుండలాలు, అవన్నీ చిన్న చిన్న ఉంటాయి, అవి ఇస్తాయి ఋషులు, అదే ఇస్తారు కదా. ఏం చేస్తాం, ఏదో మీరు వచ్చారు టెంపుల్కి వచ్చారు మందిరికి వచ్చి బ్రహ్మచారి ఏదో గిఫ్ట్ ఇస్తాడు, ఏదో ప్రసాదం ఇస్తాడు, అంతే ఇస్తాడు, అంత ఇంకే ఉంటాయి ఇవ్వటానికి. ముఖ్యమైనది ఏంటంటే, ఒక అతని దగ్గర ఏమీ లేదంట ఇవ్వడానికి వచ్చి ఓ ఆ లవకుశుని కౌగిలించుకొని ఆశీర్వాదం ఇవ్వటం మొదలుపెట్టాడు. అది చాలండి, మన జీవితాల్లో ఎవరు ఏమిచ్చారో అది గుర్తుపెట్టుకోవద్దు. ఎవరేది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశీర్వాదం కావాలంతే బస్. పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంటే చాలండి మన జీవితంలో, ఇంకేం అక్కర్లా. లవకుశులకి వీళ్ళందరూ ఏదేదో అందరో గిఫ్ట్ ఇచ్చారు, కానీ కొంతమంది వచ్చి ఆశీర్వాదం ఇచ్చారు, అది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మహాభారతంలో చూస్తే అర్జునుడు ఒకవైపు, కర్ణుడు ఒకవైపు, ఇద్దరు గొప్ప వీరులే. కర్ణుడు ఎంత వీరుడు, అర్జునుడు కేవలం ధనుర్వేద వీరుడు, కర్ణుడు దానవీరుడు కూడా. అర్జునుడితో అటువంటి దానవీరత్వం లేదు. ఓ స్టోరీ కూడా ఉంది, కాంపిటీషన్ పెట్టారంట కర్ణుడు మీదే. అర్జున్ అన్నాడు కృష్ణుడి, కృష్ణుడు అన్నాడు అంట, చూసావా కర్ణుడు ఎంత దానవీరుడు అంటే, ఏముందిలే దానం చేయటం ఎంత గొప్పతనం ఉంది, ఇవ్వటమేగా అన్నాడు. కృష్ణుడు అన్నాడు కాంపిటీషన్ పెడదాం అన్నాడు, నువ్వు కూడా దానం చేయి, నువ్వు కూడా దానం చేయి అన్నాడు. అర్జునుడు ఒక చోట అంతా పట్టణం అంతా డిక్లేర్ చేశారు, ఆ రిక్షాలు వెళ్ళి మైకులు చూస్తున్నారు ఏమిటి దాన కాంపిటీషన్ జరుగుతుంది, ఒకవైపు అర్జునుడు ఒక కర్ణుడు అన్నాడు. అర్జునుడికి అన్నాడు, నువ్వు నీ సొమ్ము నువ్వు దగ్గర ఉంచుకో, నేనే ఇస్తాను నా సొమ్ముని, నువ్వు దానం చేయి, అతను దానం చేయి, ఎవరు ఎట్లా దానం ఎక్కువ దానం చేస్తావు చూద్దాం అన్నాడు. అర్జునుడికి దానం చేయటం ఎక్కువే ఉంది దీనిలో. అర్జునుడి దగ్గర ఐదుగురు వచ్చారు పొద్దున దానం పుచ్చుకోవడానికి. ఐదుగురు వచ్చారా, ఎంత సొమ్ము ఉందే క్యాల్కులేట్ చేయటం మొదలెట్టాడు. ఇంత ఐదుగురికి ఇంత ఇది ఇది అని అనుకుంటాను, అది క్యాల్కులేట్ చేయగానే ఐదుగురు చూడగానే ఇంక ముగ్గురు వచ్చారండి, ఎనిమిది ఉంది క్యాల్కులేషన్ చేస్తుంది, ఎనిమిది కోసం క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఇంకా 10 మంది వచ్చారు. మొత్తం పెద్ద లైన్ ఉంది, పొద్దు నుంచి సాయంత్రం లైన్ పెరుగుతూనే ఉంది. ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తున్నాడు అర్జునుడు. అక్కడ కరుణ్ ఏం చేశాడు, వచ్చిన వాళ్ళకి ఏది దొరికితే అది ఇచ్చాడు, ఏది దొరికితే అది పుష్టి దానం అన్నారు, ఏది దొరికితే అది అంతే లెక్క పెట్టుకోకుండా వచ్చేసాడు దానం. అంత అయిపోయింది, 10 దాకా అయిపోయింది, పొద్దున 8 కాంపిటీషన్ మిగిలింది, ఇంకా దానం చేస్తున్నాడు ఆయన సొమ్ము కూడా దానం చేస్తున్నాడు కరుణుడు. అంత గొప్పవాడు కరుణుడు, అయినా సచ్చాడు కరుణుడు. ఎందుకు అర్జునుడు కీర్తిని పొందాడు, ఎందుకు ఇద్దరు వీరులే. ఒక విధంగా చెప్పాలంటే కరుణుడి దగ్గర ఇంకా ఎక్కువ శక్తి ఉంది, కొన్ని శక్తులు ఉన్నాయి, అయినా ఎక్కడికి వెళ్తే అర్జునుడికి ఆశీర్వాదం కలిగింది, వరాన్ని పొందాడు. ఒకవైపు ఆశీర్వాదాలు వరాలు పొందాడు అర్జునుడు కృష్ణుడి సాన్నిధ్యం వలన. ఆ పెద్దలకి ఆ ఉండే పెద్దలతో ఉండే ఆ గౌరవం వలన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం తెచ్చుకున్నాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ వరాలను తెచ్చుకున్నాడు కర్ణుడు, ఎక్కడికి వెళ్తే అక్కడ శాపాన్ని తెచ్చుకున్నాడు. అందుకని మన జీవితంలో కీర్తిని పొందాలి, ఏదో మంచిగా ఉండాలి అంటే ఆశీర్వాదం, పెద్దల ఆశీర్వాదం అది ఉంటే చాలు. ఇంకేం అక్కర్లా, ఎవరు ఏది ఇచ్చారో నాకు ఇది లేదు ఏం లేదు దాని గురించి అనుకోకూడదు. ఈ మధ్య ఏమిటంటే పుట్టుకరోజు పండుగ అది ఏదో పండుగలు వస్తుంటాయి, ఆ గిఫ్ట్ గిఫ్ట్ కోసం ఎందుకు చూస్తుంటారు, నాకు ఎవరేది ఇస్తారు, అది ఇదే ఇచ్చారు అది ఇవ్వలేదా, కాదు ఆశీర్వాదం చాలు. అందుకని ఈ మధ్య వివాహాల్లో రాస్తారు, కార్డులో రాస్తారు, సీక్ సొలిసిట్ యువర్ ప్రెసెన్స్ విత్ బ్లెస్సింగ్స్ ఓన్లీ అని. అంటే మీరు మా కూతురు వివాహకు రండి, ఏ గిఫ్ట్ వద్దు, ఏది కావాలి బ్లెస్సింగ్స్ ఓన్లీ అంటారు. ఏముంది ఏం బ్లెస్సింగ్స్ లే, అవన్నీ ఏదో ఇంకెవనో ఎవరో ఎవరినో పెళ్లి చేసుకుంటుంది, ఏ ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం లేదు, ఇంకొక ఆశీర్వాదం తీసుకుని ఏం చేస్తాం. ఒక కార్డులో చూశా ఇది నిజమైంది, ఒకతను వచ్చి మా కూతురు పెళ్ళండి మీరు టెంపుల్లోనే అరేంజ్ చేశాము, మీకు సమయం ఉంటే కొంచెం రండి ఆశీర్వాదం ఉందన్న. నేను ఆ క్వశ్చన్ అడిగారు, మీరు వచ్చి నన్ను ఆశీర్వాదం ఏమని చెబుతున్నారు, ఈ పెళ్లికి మీ ఆశీర్వాదం ఉందా అన్న. అతను ఏం నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లా, ప్రతి ఒక్కరి పరిస్థితి అది, ఈ మధ్య అదే ఆ ఏడుపు, తల్లిదండ్రులు ఏడుపు అంటే ఏమిటి, వాళ్ళ ఆశీర్వాదం లేకుండా పెళ్లి చేసుకుంటే ఎన్నాళ్ళు ఉంటుందండి ఆ వివాహం, ఎక్కువ రోజులు బతకదు ఆ వివాహం, ఎక్కువ రోజులు బతికినా ఆ దాంపత్యం సచ్చినట్టే, ఎందుకంటే కొట్టుకు ఆడు కొట్లు ఆడుకుంటుంటారు. డైవోర్స్ ఆశీర్వాదం, అందరు కొంత ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇవ్వగానే లవకుశులకి ఇక్కడ వాల్మీకి ఎట్లా లవకుశుల్ని పంపించాడు దాని గురించి వర్ణన ఈ సర్గంలో మనకు కనిపించదు, ఈ బాలకాండలో కనిపించదు, అది కనిపిస్తుంది ఎక్కడ చివరిలో ఉత్తరకాండలో కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లవకుశులు అవన్నీ ఉత్తరకాండ కదా స్టోరీ, అక్కడ ఎన్నో ఒక రెండు సర్గల్లో వర్ణన ఉంది. వాల్మీకి అంత జాగ్రత్తగా లవకుశులకి నచ్చ చెబుతాడంటే, నాయన చాలా జాగ్రత్తగా ఉండు, పట్టణాలకు వెళ్తున్నావు, అక్కడ జనాలున్నారు, ఆ జనాలు ఏదో ఎన్నెన్నో మీకు బంగారాలు ఏవో వజ్రాలు వైడూర్యాలు గిఫ్ట్గా ఇస్తారు నాకు తెలుసు, ఆయన దాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకోవద్దు, నువ్వు అక్కడ ఉండే నీళ్లు కూడా తాగద్దు, ఇక్కడి నుంచి అన్నీ తీసుకెళ్దాం, కన్నమూలాలు తీసుకెళ్ళి అన్నీ తీసుకెళ్ళి అక్కడి దాన్ని ముట్టుకోవద్దు, నీకంటాని బాగుండాలంటే జ్యేష్ఠమ దాని అన్నీ చెప్పి పంపించాడు వాల్మీకి. వాల్మీకి కూడా వెళ్ళాడు అక్కడ లవకుశులు పాడటం మొదలుపెట్టాడు, ఎక్కడ రోడ్డు మీద పాడటం మొదలుపెట్టాడు, రామచంద్రుడు కనిపించింది, రామచంద్రుడు అంటే ఈ రోడ్డు మీద పాడటం ఏమిటి, పెద్ద పండాలు ఇద్దామని పండాల్లో రామచంద్రుడు కూర్చున్నాడు, దాని గురించి మనం చెప్పుకుందాం. ఏం చెప్పుకున్నాం ఆఖరి శ్లోకంలో, తతస్తుతౌ రామవచ ప్రచోదితౌ ఆగయతాం మార్గ విధాన సంపద, అగాయతాం మార్గ విధాన సంపద, అగాయతాం అన్నారు, గాయతాం అన్న అగాయతం అంత చక్కగా మాకు ఆ పాడుతున్నారంటే, సచాపి రామ పరిషద్గత శనై, ఏమిటి ఇంత అద్భుతమైనది, ఇక్కడ కూర్చొని నేను అందరితో పాటు కూర్చున్నా కూర్చోవాలి, నేను స్పెషల్గా కూర్చోవటం ఏమిటి, ఆ హృదయం ఎంత ద్రవీభూతం అయిపోయిందంటే రామచంద్రుడి, మెల్లి మెల్లిగా దిగుతున్నాడు, 20 మెట్లున్నాయంట ఆయన సింహాసనానికి, అందరు కింద కూర్చుకొని ఆ లవకుశుని చూస్తున్నారు, వీపు వెనక వైపు ఉంది, రామచంద్రుడు అందరు వీపు చూస్తున్నాడు, భగవంతుడికి వీపు చూపించకూడదు, అయినా భగవంతుడి కంటే గొప్పమైనది భగవంతుడి కీర్తి కాబట్టి ఆ భగవంతుడు అందరిని మర్చిపోయారు, రామచంద్రుడు ఆ ఆదును మర్చిపోయి అందరు లవకుశుని చూస్తున్నారు, అందరు మగ్నులైపోయారు, ఎవరికి డిస్టర్బ్ కాకుండా రామచంద్రుడు ఆ పాదుకలను తీశాడండి. ఆ పాదుకలు ఎటువంటి పాదుకలు అంటే అది గోల్డెన్ బంగారు పాదుకలు, దానిలో ఎన్నెన్నో ముత్యాలున్నాయి, వజ్రాలున్నాయి, వైడూర్యాలున్నాయి, అది నడుస్తుంటే చల్ చల్ అనే ఆ శబ్దం వస్తుంది, ఆ శబ్దం రాకూడదని ఆ పాదుకల్ని చేత్తో పట్టుకున్నాడు, చేత్తు అట్టా కట్టిపెట్టుకుని ఏ ఏ సౌండ్ రాకూడదని వీపు పెట్టుకుని మెల్లిగా శనేహి దిగజారి కింద ఆ మెట్లు కింద నుంచి వచ్చి ఎట్లాగో అట్లాగెళ్ళి ఆ ముందు అక్కడ కూర్చున్నాడు. ఎప్పుడైతే డ్రామా జరిగిందనుకోండి చిన్నపిల్లలందరూ ఎక్కడ వెళ్తారు అస్థి దగ్గరికి వెళ్ళారు చూస్తారే ఆ విధంగా ఏమిటి బభూష అక్కడ వెళ్ళి కూర్చొని ఆసక్తమనాహ బభూవా అంటే అక్కడికి కూర్చున్నాడు. ఆసక్తమనాహ ఇట్లా రామాయణం విన్నాడని మనం నిన్న మటుకు చెప్పుకున్నాం. ఇప్పుడు రామాయణం ప్రారంభమైంది. లవకుశులు పాడటం మొదలెట్టారు. మొట్టమొదటి ఏం పాడారు ఏమిటి అయోధ్యావర్ణన. అయోధ్యావర్ణన గురించి పాడారు. ఆ శ్లోకాలు నేను ఇద్దాం అనుకున్నా కానీ రెండు కారణాలు వల్ల ఇవ్వాల. ఒకటి ఆ శ్లోకాలు ఒక ఇవ్వటం మొదలు పెడితే అయోధ్యావర్ణనే మూడు రోజులు దొరుకుతుంది. అందుకని దానికోసం నేను ఇవ్వాల శ్లోకాలు. అయోధ్యావర్ణన ఎటువంటి అయోధ్య ఓహో అద్భుతమైన అయోధ్య. మను స్వయంగా కట్టాడు ఆ పట్టణాన్ని. మను స్వయంభూ మన కట్టిన అది ఆ అయోధ్య నగరి. అయోధ్య అని ఎందుకన్నారంటే అయోధ్య అని అయోధ్యగా యుద్ధంలో ఎవరూ జయించలేనటువంటి నగరి. చూడండి రావణాసురుడు ప్రపంచమంతా జయించాడండి. స్వర్గాన్ని జయించాడు. అన్ని లోకాల్లో అందరూ తడుచుకునేవాళ్ళు. అన్ని రాజుల్ని అన్ని రాజ్యాన్ని జయించాడు. అయినా ఒక రాజ్యాన్ని జయించలేకపోయాడు. ఎందుకు? అయోధ్య కాబట్టి. అందుకనే అయోధ్య పేరు అయోధ్య అని వచ్చింది. దేవానాం పుహు అయోధ్య. ఇంత అయోధ్యకి ఖ్యాతి కీర్తి ఎందుకంటే వేదాల్లో అయోధ్య సూక్తం సూక్తం కూడా ఉన్నది. మీరు దీని గురించి వినుండరు. ఆ అయోధ్యావర్ణన వేదాల్లో ఒక సూక్తి. ఇప్పుడు సూక్తాని సూక్తాలు ఉన్నాయే అట్లా అయోధ్య సూక్తం ఉన్నది. దానిలో ఈ మాట ఉంది దేవానాం పుహు అయోధ్యాహ. అంటే దేవతలు ఉండే పురం అంట. ఆ దేవతలు కూడా కాంక్షిస్తారంట నేను అయోధ్యకి వెళ్ళి ఉండాలి. ఎందుకు? రావణాసురుడు వల్ల. రావణాసురుడు ఆ దేవతల యొక్క లోకాన్ని కూడా జయిస్తే ఆ దేవతలందరూ దాక్కున్నారు అక్కడ అయోధ్యలు. అటువంటి అద్భుతమైన అయోధ్యది. అక్కడ ఆ అయోధ్యలో ఫోర్ట్ ఆ పకడ్బందీ ఎట్లా ఉంది దాన్ని వర్ణిస్తాడు. అక్కడ ఎటువంటి ఎన్ని రకాల ఏనుగులు ఉన్నాయో ఎంత డీటెయిల్స్ చెబుతా అండి వాల్మీకి. వాల్మీకి చెప్పడం ఏమిటి లవకుశులే పాడుతున్నారు. అయోధ్య యొక్క పకడ్బంది దశరథుడు ఒక సింహం గుఫల్లో ఉండేలాగా అక్కడ గుఫల్లో ఉండి ఆ అయోధ్య ఈ ఆ సిటీ డైమెన్షన్స్ ఆ సిటీ ఆ అయోధ్య అనే ఆ పట్టణం దాని యొక్క ఆర్కిటెక్చర్ రోడ్లు ఎట్టా ఉన్నాయి వర్ణించాడు. రోడ్లు ఎప్పుడు వంకర ఉండేవాళ్ళు అంట స్ట్రైట్గా బారు వారు ఉండే ఉంటారు రోడ్స్. అదే కాకుండా మీ ఏ వీధికి వెళ్ళినా సాయంత్రం పూట ఏదో ఒక వాద్య సామాగ్రి అంటే కళలు లలిత కళలు నేర్చుకునేవాళ్ళు. కళలు ఎక్కడ నేర్చుకోగలరు అంటే ఏ దేశంలో నేర్చుకోగలరు ఏ రాష్ట్రంలో ఏ ప్రదేశంలో నేర్చుకోండి ఎక్కడ పోతే ఎటువంటి భయం లేదు ఎటువంటి చింత లేదు అప్పుడే ఆ కళలు నేర్చుకోగలం. రేపేదో మీకు 5 లక్షలు కట్టాలి ట్యాక్స్ కట్టాలి అనే ఒక బాధ ఉంది. మీరు మృదంగం నేర్చుకోగలరా? నేర్చుకోలేదు. ఫ్లూట్ నేర్చుకోగలరా? నేర్చుకోలేదు. వీణ నేర్చుకోగలరా? లేదు. ఎటువంటి సమస్య లేదు. మైండ్ ఎంత ఫ్రీగా ఉందంటే అప్పుడు మీరు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడ ఈ కల్చరల్ ప్రోగ్రామ్ డ్యాన్స్ మ్యూజిక్ నేర్చుకోవటం ప్రదర్శనలు జరుగుతాయో అది చెప్పాలి. అంటే జనాలు సుఖంగా ఉన్నారు అని చెప్పచ్చు. ఎట్లా చెప్పగలం? ప్రతిరోజు ఏదో కళలు ఉండాలి డ్రామాను డ్యాన్స్ ఉండాలి. చిన్నప్పుడు చూసాం రాత్రి 8 అవగానే ఏమిటి ఆ వీధి వీధి స్టాప్ ఏ సైకిల్ రానిది అక్కడి నుంచి రామాయణం మహాభారతం ఏదో దొరుకుతుండేవి. అతనాల్లో పెద్ద ఆడిటోరియం ఉండేది లలిత కళా సమాఖ్యని. ప్రతిరోజు ఏదో డ్యాన్సు అది ఇది ఏదో ఉండేది. ఎందుకు? ఏం ప్రెషర్ ఉండేది కాదు. చూడండి బాంబేలో ఒక ఇల్లు కొన్నాడంటే 20 సంవత్సరాల దాకా ప్రతీ నెల 50,000 కట్టాలంట. లోన్ తీసుకోవాలి కదా. ఒక 1 కోటి రూపాయలు లోన్ తీసుకొని 50 లక్షలు ఇచ్చాడు, 50 లక్షలు లోన్ తీసుకున్నాడు, 50 లక్షలు లోన్ వచ్చిందని సంతోషపడ్డాడు. 50 లక్షల లోన్ అంటే ఏమిటి? ప్రతి లక్షకి 1000 రూపాయలు ప్రతి నెల కట్టాలి అంటే ఏమిటి? 50 లక్షలు తీసుకుంటే ప్రతి నెల 50000 కట్టాలంట. అతను ఏం చూడగలండి? ఏం ఫ్లూట్ నేర్చుకోగలడు, ఏ డ్యాన్స్ నేర్చుకోగలడు, ఏ కల్చరల్ ప్రోగ్రామ్ చూసుకోడు. మాక్సిమం చూస్తే టీవీ చూడవచ్చు. ఆ టీవీలో అక్కడ కొట్టుకోవటం, ఇక్కడ కొట్టుకోవటం, కుప్పి గంతులు, వెరి గంతులు చూసుకో, అది చూసుకోవి. ఆ దానిలో కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్లో చూసుకుంటాం, అక్కడ రావటం, ఈ పిల్లలు రావటం, ఎంత గందరగోళం. అట్టా ఉండేది కాదు. చూసా చిన్నప్పుడు, నేను చూసా. ఐ సా వాట్ ఈజ్ లైఫ్. అందుకని ఈ బాంబేలో చూసినప్పుడు వాళ్ళని నాకు అనిపిస్తుంది, వీళ్ళు బతుకుతున్నారా, వీళ్ళు జీవిస్తున్నారా, ఏమిటి ఇది జీవితమా? క్లియర్గా కనిపిస్తుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఓ జీవితం ఏంటో తెలుసు. రాత్రి వంగా ఎంత నో యాంగ్జైటీ, ఎటువంటి బాధ చింత ఏం లేదు. చిన్న చిన్న ఉండేదంటే ఏదో కాలు నొప్పి జలుబు ఉండేది, కానీ ప్రతి ఒక్కరింట్లో ఎవరు క్యాన్సర్ వాడు బీపీ అది అయోధ్యలు అట్టు ఉండేది కాదు. పండిస్తున్నారు. అదే కాకుండా అయోధ్య వర్ణన అయిన తర్వాత రాజు ఎట్లా ఉండాలి దాన్ని వర్ణించారు. దశరథుడు అంట వేదజ్ఞుడు, వేదాలు తెలిసినవాడు. వేదాలు తెలియనివాడు రాజుగా అవుతే ఆ రాజ్యాన్ని దోతుకు తింటాడు. అందుకనే వేదజ్ఞుడై ఉండాలి రాజు. రాజుకి మంత్రులు ఉన్నారు, 2 మంత్రులు ఉండేవాళ్ళు, అశ్వత్థతో పాటు ఇంకొక తన పేరు మర్చిపోయాను, 2 మంత్రులు ఉండేవాళ్ళు ఆయన, తెలుసా? తెలియదా. ఆ మంత్రులు ఒక మనసులో ఆలోచించి మంతన చేసి సలహానిచ్చేవాళ్ళు మంత్రులు. ఆ మంత్రి ఆజ్ఞ మీద అమాత్యులకి 8 మంది అమాత్యులు ఉండేవాళ్ళు దశరథుడికి. అమాత్యులకి ద్వారా ఎగ్జిక్యూట్ చేసేవాడు దశరథుడు. అంటే మొత్తం రామాయణంలో మొత్తం ఉండేది అయోధ్య వర్ణన, తర్వాత ఆ దశరథుడి యొక్క వర్ణన, అక్కడుండే ప్రజలు. ఆ ప్రజల యొక్క వర్ణన ఎట్ట ఉండేదంటే, దశరథుడు అన్ని చేశాడు కానీ, అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చాడు కానీ, ఆ అన్ని రకాల ప్రజలు ఉండేవాళ్ళు కానీ, ఆ దశరథ రాజ్యంలో 2 రకాలు వాళ్ళు ఉండేవాళ్ళు కాదంట. ఒకడు పిచ్చివాడు, ఇంకొకడు ఒక పిసినారి. కంజూస్ అంటే పిసినారిగా, పిసినారి వాళ్ళు. ఇద్దరు ఉండేవాళ్ళు కాదంట. వాళ్ళు వస్తే అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు. అదే కాకుండా ఇంకో చోట ఈ మాట చెప్పడుంది. దశరథుడు రాజ్యం చేసినప్పుడు ఆ సమయంలో దాన ధర్మాలు జరిగేవాంట. దానం చేసేవాళ్ళు కాదు. ఎందుకు? చేయటానికి పుచ్చుకునేవాళ్ళు కావాలి కదా, అంత సమృద్ధి ఉండేది. వేదాలు నేర్చుకుంటానికి ఉంటే కదా, నేర్పించడానికి ఎవరు నేర్పించేవాళ్ళు కాదంట. ఎందుకు? అందరికి వచ్చేవి. అటువంటి రాజ్యంలో దశరథుడికి అంత సౌకర్యాలున్నా అంత ఉన్నా ఒక సమస్య ఏమిటిది? అతనికి పుత్రులు లేరు. హీ డిడ్ నాట్ హ్యావ్ సన్స్. అయినా అతనికి ఒక పుత్రి ఇదివరకు ఉండేది. హీ హ్యాడ్ ఎ డాటర్. దశరథుడికి ఒక పుత్రి, ఒక పిల్ల, ఒక పాప. ఆమె పేరు శాంతి. ఆమె పేరు శాంతి. దశరథుడికి 353 పత్నులు. దేవర్ 353 వైఫ్స్. మొట్టమొదట ఎవరిని చేసుకున్నాడంటే కౌశల్య, కౌశల దేశ రాజు యొక్క కుమార్తె కౌశల్య. 2వ భార్య. ఎందుకు చేసుకున్నాడు? పుత్రులు లేకపోవటం వలన ఇంకొక భార్యను చేసుకుందాం, ఇంకో తీసుకుని ట్రై చేద్దామన్నాడు. కౌశల్య, సుమిత్ర. సుమిత్ర గురించి ఎక్కువ వర్ణన లేదు. ఏదో ఇంకేదో పురాణంలో ఒక మాట చెప్పడం ఉందంట, మగధ దేశానికి చెందిన కుమార్తె, మగధరాజు యొక్క కుమార్తె అని చెప్పడం అంతే. ఇంకా వాల్మీకి రామాయణంలో ఆమె పేరు సుమిత్ర అంతే. సుమిత్ర, హాయ్, ఏమంది అద్భుతమైన పేరు అని చూడండి. మిత్ర అంటే ఏమిటి? మితం త్రాయేతి ఇతి మిత్ర అన్నారు. మితత్వాన్నించి మన డైట్ చేసేవాళ్ళని అతను మిత్ర అన్నారు. మన మితత్వం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల. దానివల్ల మనం సీమితులయ్యాం. మన దృష్టి సీమితమైన దృష్టి ఏమిటి? నేను శరీరాన్ని, ఈ నా ఇది నా పిల్లాడు, నా మగుడు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వెహికలు, ఇవంతా సీమితమైన దృష్టి. దాని నుంచి తరించేవాడు గురు, మిత్రుడు. తరించి ఏం చేస్తాడు? చూపిస్తాడు ఈ ప్రపంచం అంతా ఎవరిది? కృష్ణుడిది. ఈశా వాశ్వమిదం సర్వం. ఈ జ్ఞానాన్ని ఇచ్చేవాడు మిత్రుడు. చూడండి, ఆ మిత్రుడు అనే శబ్దానికి పరిభాష, డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. ఎవరన్నా నా ఫ్రెండ్ అంటాడు. నీ ఫ్రెండా? ఏమిటి మిత్రుడా? ఏం చేస్తున్నామంటే క్లోజ్ ఫ్రెండ్ అండి మేము మిత్రుడు. ఎందుకంటే మేము ఇద్దరం కూర్చొని సిగరెట్ తాగుతాం, ఇద్దరం కూర్చొని సారాయి తాగుతాం. ఆ మిత్రుడు అంట. ఏమిటది ఆ మిత్ర అనే శబ్దం? అర్థం చేసుకున్నారా మీరు? మిత్ర మితం త్రాయేతి. మన మితత్వాన్నించి త్రాణ, త్రాణ్ అంటే ఏం చెప్తున్నా, తా రక్షించేవాడు. మితం అంటే సీమితం ఉంటుంది. ఆ బయటికి తీసి, ఆ మితత్వాన్నించి బయటికి తీసి, చూడు ప్రపంచం పెద్దది అని చూపించేవాడు. ఆ మితత్వాన్నించి ముక్తిని ఇచ్చేవాడు మిత్రుడు, తరించేవాడు. ప్రాణం తరించటం, అటువంటి వాడు మిత్రుడు. కానీ ఎట్లాగోతే సూర్యుడు పేరు మిత్రుడు. సూర్యుడు ఒక పేరు మిత్రుడు. మిత్ర అంటే సూర్యుడు. ఎందుకు? రాత్రిపూట చీకటిలో మనం ఒకచోటే ఉంటాం, సీమితులై ఉంటాం. అక్కడ మనకి తిరగలేము. ఎందుకు? కనిపిస్తుంది కదా. ఆ సూర్యుడు ప్రకాశించంగానే, ఉదయించంగానే మనం ఆ సీమితమైన పరిస్థితి నుంచి ముక్తులమవుతాం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు మనం. అట్లాగే మన అజ్ఞానం వలన సీమితులయ్యాం. ఏమిటా సీమిత? ఇది నా ఇల్లు, ఇతను నా భార్య, నా సైకిలు, నా స్కూటరు, నా సొమ్ము, దీన్ని సీమితం అన్నారు. ఎందుకంటే నీ యొక్క పరివారం ఉన్నదే, కుటుంబం ఉన్నదే, దాన్ని నలుగురుకు ఐదుగురుకు ఆ బౌండరీ వేశావు. అసలైనది ఏమిటి? వసుధ ఏవ కుటుంబకం అన్నారు. ఈ ప్రపంచమంతా మన కుటుంబమే. దాన్ని మర్చిపోయి ఏమనుకున్నాం? వచ్చిన ఇల్లు, నలుగురు ఐదులు కుటుంబం అనుకున్నాం. ఈ యొక్క సీమితమైన మన బుద్ధి నుంచి తరించేవాడెవరు? అతను మిత్రుడు. ఈ సీమితమైన బుద్ధి ఉన్నదే నలుగురైదుర్ని కుటుంబంగా కుటుంబంగా అనుకునేవాళ్ళు, ఆ బుద్ధి నుంచి తరించేవాడెవడు? గురువు. అందుకని మన ప్రపంచంలో మనల్లో మనకి గురువు తప్పితే ఇంకొక మిత్రుడు లేడు. మిగతా వాళ్ళందరూ ఎవరు? మన శత్రువులే. ఈ ప్రపంచంలో గురువు తప్పితే మనకు మిత్రుడు లేడు. అదే కాకుండా ఆయన పేరు చూడండి, సుమిత్ర. ఎంత మంచి పేరు. చాలా తక్కువ మంది వాళ్ళ పిల్లవ ఆడపిల్లలకి ఈ పేరు పెడతారు. ఎందుకు నాకు అర్థం కావట్లా. సుమిత్ర అని ఎన్నెన్నో పేర్లు పెట్టుకుంటారు, కానీ ఆ సుమిత్ర అనే పేరు ఎందుకు పెట్టరు తెలియదా? ఏమో తెలియదు. ఎందుకు చెప్తున్నా సుమిత్ర గురించి? ఎందుకు చెబుతున్నా అనుకున్నారు? రామాయణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. బీజ శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం. అయినా బీజ శ్లోకం అయినా మోస్ట్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ తెలుగు ఏం చెప్తాం? అతి ప్రాముఖ్యమైన శ్లోకం ఈ బీజ శ్లోకం కూడా కాదు, కౌసల్యా సుప్రజ కూడా కాదు, అహం వేద్మి మహాత్మానం అది కూడా కాదు, మోటో శ్లోకం కూడా కాదు. సుమిత్ర ద్వారా చెప్పిన శ్లోకం మనకి తెలియదు. అయోధ్యాకాండలు రామచంద్రుడు లక్ష్మణుడితో పాటు వెళుతున్నాడు. లక్ష్మణుడు అనుకున్నాడు, నా తల్లి ఏమనుకుంటుందో, బాధపడుతుందేమో అని. ఒక అతను కూడా కొంచెం బాధ ఉన్నది, ఎందుకంటే తల్లిని వదిలేసి వెళుతున్నాను అని. ఆ బాధతో తల్లి వైపు చూసి దండం పెడితే సుమిత్ర ఒక మాట చెబుతుంది, అవుతే మనం ఆఖరి రోజు దీని గురించి చెప్పుకుందాం, ఈ మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం గురించి. అన్నది సుమిత్ర, రామం దాశరథం విద్ధి. ఎందుకున్నావు ఇక్కడ? నీకు బెంగ తల్లి తండ్రిని వదిలేసి వెళ్తున్నావని బెంగపడొద్దు. నీ తండ్రి దశరథుడు చచ్చిపోయాడు అనుకో, తండ్రి ఇక్కడ రాముడున్నాడే, అతడు నీ తండ్రి. రామం దాశరథం విద్ధి, రాముడినే దశరథుడిగా భావించు. నువ్వు బెంగపడుతున్నావా నాకేమవుతుందని? నేను చచ్చిపోయాను నీ కోసం, ఐఎమ్ డెడ్. నా గురించి ఆలోచించొద్దు, అమ్మ అమ్మ అనద్దు, వెళ్ళు రాముడితో వెళ్ళు. మాం విద్ధి జనకాత్మజాం, నీకు తల్లి గనక ప్రపంచంలో ఎవరైనా ఉంటే సీతమ్మ తల్లి తల్లి, నేను చచ్చిపోయాను అనుకో, నువ్వు నా గురించి ఆలోచించొద్దు. ఏమిటని? ఒక తల్లి ఒక పుత్రుడు కుమార్ పుత్రుడు చెబుతుంది, ఇదండి తల్లి సుమిత్ర అంటే ఇది. ఆ మితత్వాన్ని నుంచి తరించేది లక్ష్మణుడు, రామభక్తుడు, రాముడు ప్రాణంగా అనుకునేవాడు అటువంటి లక్ష్మణుడికి గురువుగా అయింది సుమిత్రాదేవి. ఆ ప్రసంగాన్ని చాలా ఎలాబరేట్గా చెప్పుకోగలదు, చెప్పుకుందా? నాకు రేపు ఏళ్ళుండి ఏం చేసుకుని ఏం చెప్పుకోలే, ఇంకా సిలబస్ తయారు చేయలే నేను. అయితే ఆ శ్లోకాన్ని లాస్ట్ డే చెప్పుకోవాలని ప్రయత్నిద్దాం. ఇది సుమిత్ర, కౌసల్య సుమిత్ర కైకేయి. ఒకసారి దేవతలతో అంటే భారతదేశానికి ఒక వాయువ్య స్థానం, అంటే ఈ కైకేయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఎక్కడైతే గాంధారి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే ఈ కైకేయి కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఆ ప్రాంతాల నుంచి వచ్చింది. ఆ టైంలో అయోధ్య అంటే మొత్తం ఈ యొక్క పృథ్వీకి రాజధానిగా ఉండేది, వేదిక్ కల్చర్ అన్ని చోట్ల ఉండేది. అప్పుడు ఆ సమయంలో మహమదీయులు ఉంటాం, క్రైస్తులు ఉంటాం, ఎవరు ఉండేవాళ్ళు కాదు, అంతా అందరూ వేదాలను పఠించేవాళ్ళు, క్షత్రియులు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు వర్ణాశ్రమ ధర్మం అన్ని చోట్ల ఉండేది. ఆఫ్రికా చెప్పండి, అమెరికా చెప్పండి, అన్ని చోట్ల ఉండేది. అక్కడ ఒకసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక మగవేషంతో వచ్చి, ఒక చాలా అందగత్య, ఒక మగవేషంలో వచ్చి దశరథుడికి సహాయతం చేసిందంట. మోహితుడయ్యి దశరథుడు మోహితుడయ్యాడు. ఇదే సమస్య, దశరథుడు కామకోదాలని జయించాడు, అయినా ఒక చిన్న అద్భుతమైన ఒక పిల్ల నాకు సహాయం చేసిందే, నాకెటు వీళ్లతో పుత్రులు రావట్లేదు, కాగట్లేదు, అవ్వట్లేదు, ఈమెతో వస్తుందేమో అని కైకేయుడిని అడిగితే ఓకే అన్నాడు. అవుతే ఒక కండిషన్, ఏమిటా కండిషన్? ఈ కైకేయికి నా పుత్రి, నా కుమార్తెకి పుట్టిన పుత్రుడినే నువ్వు రాజుగా చేయలేదు అనుకున్నా, చేసేద్దా అన్నాడు. అంతే, దీర్ఘదర్శి కాదు దశరథుడు. అటువైపు ఎన్నెన్నో ఈ అటువైపు నా భారతంలో దుర్ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు కామకమైన పురుషుడు, ఎన్నెన్నో స్త్రీలని అపహరణ చేశాడు, ఎన్నెన్నో వ్యభిచారాలు చేశాడు, తెలియదు అందరికీ. దశరథుడు అంటే వాడు ధర్మజ్ఞుడు. అయినా ఒక సమస్య, ఎవరో ఏదో వచ్చి అడిగాడు అనుకో, ఇది చెప్పాడు హా అంటాడు, అన్నిటికీ హా అంటాడు. రాజు కట్ట చెప్పకూడదు, ఎవరు అడిగి ఏదైనా మాట చెబితే ఉన్నటువంటి హా అని కూడా చెప్పకూడదు, నా అని కూడా చెప్పకూడదు. ఏం చెప్పాలి? చూద్దాంలే, విచారిద్దాం రెండు రోజుల తర్వాత. అది ప్రతి ఒక్క మేనేజరు అట్ట చెప్పాలి. ఉన్నటువంటి హా అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? దశరథులాగా అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ భక్తులు కాబట్టి రామాయణాన్ని భక్తి భావనతో చెప్తా. ఆ రామాయణం నుంచి కావాలంటే మేనేజ్మెంట్ చెప్పొచ్చు, పాలిటిక్స్ చెప్పొచ్చు, ఏది కావాలంటే చెప్పుకోవచ్చు. అంటే అది కల్పవృక్షం లాంటిది. అయినా మనమందరం ఏమంటే ముముక్షులం కదా, భగవంతుడు ప్రార్థిద్దాం, భక్తి కోసం కూర్చున్నాం కాబట్టి ఆ భక్తి అనే ఆ సర్వోచ్చమైన భావనని ఆ భక్తికి అనుకూలంగా రామాయణం చెబుతున్నాం. అదే మీరంతా మేనేజ్మెంట్ వాళ్ళంటే మేనేజ్మెంట్ గురించి చెప్పచ్చు రామాయణం నుంచి. దశరథుడు హా అన్నాడు. తర్వాత ఇంకా 350 వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకున్నాడు అంటే, వీళ్ళందరి 350 ఆపత్ సమయంలో చేసుకున్నాడు. ఏమిటి ఆపత్తు అంటే? పరశురాముడు. పరశురాముడు గురించి తెలుసుగా. పరశురాముడు ప్రతిజ్ఞ ఏమిటా ప్రతిజ్ఞ? ఈ పృథ్వీ మీద ఒక్క క్షత్రియుడు కూడా వదలను అన్నాడు. ఆయన ఒక కండిషన్ ఉండేది. ఏమిటా కండిషన్ అంటే, ఏ క్షత్రియుడు అయితే పెళ్లిపీట మీద కూర్చున్నాడు ఆ క్షత్రియుడిని నేను చంపను, ఎవరైతే ఏ క్షత్రియుడు అయితే ఆ స్త్రీల మధ్యలో కూర్చున్నాడు శృంగార రసంలో ఉన్నాడు ఆ టైంలో ఆ క్షత్రుడిని చంపను. ఎందుకంటే లో క్లాస్, ఒకటి లో క్లాస్ పెళ్లి చేసుకుని ఆ శుభముహూర్తంలో వెళ్ళి చంపడం మంచిది కాదు కదా అని ఈ రెండు కండిషన్స్ అతనికి ఆయనే పెట్టుకున్నాడు. ఆ భగవంతుడే కదా పరశురాముడు, ఆయనకి ఎవరు కండిషన్ పెట్టగలరు? ఆయనే పెట్టుకున్నాడు కండిషన్. 21 times బ్రాహ్మణుల్ని గుర్రం మీద ఏరి పెట్టుకొని క్షత్రియుగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళాడు, శత్రులు చంపాడు. చంపుకుంటూ చంపుకొస్తే అయోధ్యకు వచ్చాడు. రాగానే పరశురాముడికి ఏమైనా యుద్ధం చేయగలరా? అది అయోధ్య ఆయన, పరశురాముడికి అయోధ్య కాదు. అది డైరెక్ట్గా వచ్చాడు దశరథుడు. అక్కడ ఉన్నాడు అన్నాడు. అక్కడ దశరథుడు ఒక ఇద్దరిని పెట్టాడు బయట. పరశురాముడు వస్తున్నాడు అని చెప్పంగానే ఎవరిని పడితే ఏదో కన్నని తీసురా, ఒక పూజాన్ని తీసురా, ఏ ఎటువంటి అటు ఇటు చూడకూడదు, అంతే. జాతకాలు ఏమి చూడొద్దు, ఎందుకంటే ప్రాణం ఉంటే కదా జాతకం. జాతకం తర్వాత ప్రాణాలు రక్షించుకోవాలి. అందరూ పరిశ్రమ రాగానే ఇక్కడ మాంగళ్యం తద్దు నానేనామో చాము. పరశురాముడు వచ్చి ఆ చి కోపంతో ఆ కాళ్ళతో ఆ నేలని తన్ని మళ్ళీ వస్తాలే చూసుకుందాం అనలేవాడు. మళ్ళీ తిరిగి తిరిగి మళ్ళీ వచ్చేవాడు. అట్లా 350 times అయిందయ్యా, 350 times. అంటే ఏదో కామవాసనాన్ని తీర్చుకోవడానికి చేయలే, ఆయన రక్షించుకోవడానికి 350 times పెళ్లి చేసుకున్నా. 353 350 times చేసుకున్న వాళ్ళని మహిషి అని చెప్పాల. వాళ్ళందరూ భార్యలు. మిగతా ముగ్గురు కౌశల్య, సుమిత్ర, కైకేయి, వాళ్ళిద్దరూ పత్ని. వాళ్ళ ముగ్గురు పట్టమహిషి. ఆ పట్టమహేషుల్లో ఆ ముగ్గురులో కౌశల్య ఎవరు? పత్ని. అంటే ఏ ధార్మిక కార్యక్రమాలు చేసినా దశరథుడు కౌశల్యతో చేసేవాడు. అందుకని పత్ని అంటే ఏమిటో తెలుసుకోవాలి. పత్ని అంటే ధర్మపత్ని అన్న, ధర్మభార్య అన్న, ధర్మార్థంగని అన్న. ఈ యొక్క భార్యకి ఎన్నో పేర్లు ఉన్నాయి, భార్య, పత్ని, అర్ధాంగిని, ధార, ఎన్నో ఉన్నాయి పేర్లు. అయినా ధర్మానికి ఆచరణ అయినప్పుడు దాంతో ఏం పేరు పెట్టారు? ధర్మపత్ని అన్నారు. ధర్మభార్య, ధర్మధార్య, ఎందుకంటే ఒక్కదానికి ఒక పేరు ఉంది, ఒక లక్షణం ఉంది. భార్య అంటే ఏమిటి? భరించేది. ఆ పతి యొక్క పరివారాన్ని యొక్క భారాన్ని ఆ నెత్తి మీద పెట్టుకొని చక్కగా నిర్వహించేది భార్య. ఆ పతి ధార్మిక కార్యకలాపాల్లో సహయోగం చేసేది పత్ని. పతి కనుక ధార్మిక ప్రవృత్తి లేకపోతే అతని ధార్మిక ప్రవృత్తి ఎట్లా ఉండాలి, ఎట్లా ధర్మ మార్గంలోకి రావాలి, తీసుకురావాలి అని ఆలోచించేది పత్ని. అది అట్లా కౌశల్యం ఉండేది. ఇది దశరథుడి యొక్క పరిస్థితి. ఏదో ఆ 350 భార్యలతో ఏదో ఒక కుమార్తె పుట్టింది. ఆమె పేరు శాంతి. ఏమైంది? ఒకరోజు ఆయన మిత్రుడే, దశరథ మిత్రుడు. మిత్రుడంటే ఆయన చక్రవర్తి, ఒక రాజు, ఆయన అండర్లో ఉండేవాడు, అంగరాజ. దశరథ చక్రవర్తి అంగరాజ. ఆయన వచ్చి దశరథ దగ్గరికి ఏడవటం మొదలుపెట్టాడు. ఏం చేద్దామండి, మీకు ఒక కన్య ఉన్నది, అయినా మీరు దుఃఖంలో ఉన్నారు. నాకు కన్య లేదు, నాకు పుత్రుడు లేడు, పుత్రి లేదు, నాకు దుఃఖంగా ఉంది. కనీసం మన ఇద్దరిలో ఒకడన సుఖపడదాం, అందుకని మీ కన్యని నాకు ఇచ్చేయండి, దత్తతగా ఇవ్వండి అన్నాడు. దసరా నాడు ఓకే అన్నాడు, తీసుకెళ్ళాడు అంగరాజు. ఏ దేశానోది కరుణ పరిపాలించాడు అంగ, కర్ణాటక మధ్యప్రదేశ్ మధ్యలో ఉండే ఆ రాష్ట్రం అది అంగరాజ. ఈ అంగరాజు ఆయన పేరు రోమపాదుడు. రోమపాదుడు అంటే ఎవరి కాళ్ళ మీద ఎక్కువ జుట్టు ఉంటుందో, రోమ అంటే జుట్టు ఉండటం, పాద అంటే పాదాల్లో, అది సాముద్రిక లక్షణ శాస్త్రాలకు అనుసారంగా ఈ ఎవరు పోతే కాళ్ళ మీద ఎక్కువ జుట్టు ఉంటుందో వాళ్ళ దేశంలో వాళ్ళకి చాలా దుర్భిక్షం అవుతుంది. అంటే నిన్న అకాల్ అకాల్ కరువు కరువు ఉంటుంది. కరువు అయింది 12 సంవత్సరాలు కరువు. కారణం ఏమిటి? దాన ధర్మాలు చేసేవాడే అయినా ఒక బ్రాహ్మణుకు దానం ఇచ్చాడు, 10,000 గోవులు దావనిచ్చాడు. ఏమైంది? ఒక ఆవు మళ్ళీ వచ్చేసింది గోశాలకు, తెలీదు. ఇంకో బ్రాహ్మణు వస్తే ఇంకో 10,000 గోవులు దానం ఇచ్చాడు, దాంతోపాటు ఈ ఆవు కూడా పోయింది. ఆ బ్రాహ్మణుడు లెక్క పెట్టుకున్నాడు, 10,999,999 ఉన్నాయే, ఒకడెక్కడికి పోయింది, తక్కువ ఇచ్చాడు అని రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఒక ఆవు తక్కువ ఇచ్చావన్నాడు. ఎక్కడ ఎత్తున్నాయి కదా, ఎదుగుతే ఆ ఆవును ఇంకో బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు కదా అని తెలిసిపోయింది. ఈ బ్రాహ్మణుడు నాడు నాకు అదే ఆవు కావాలన్నాడు. దశరథ నాడంట పిలిచి, నాయన ఈ బ్రాహ్మణుని ఈయనకి ఇచ్చేశాను, మీరు ఇచ్చేయండి, ఇంకొక ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. అతను అన్నాడు, నేను ఒకసారి దానం తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇవ్వను అన్నాడు. ఇది ధర్మం కాదన్నాడు. ఏం చేద్దాం, ఈ ధర్మ సంఘటనలో పడి అందరు బ్రాహ్మణులు శాపంచి చెల్లిపోయారు. 12 సంవత్సరాల దాకా కరువు, నీళ్లు లేవు. ఆ సమయంలో మంత్రులు చెప్పారు, ఇక్కడ దగ్గరలో ఒక ఆశ్రమం ఉన్నది, విభోందకుడు ఆశ్రమం. ఆ విభోందకుడు ఆశ్రమంలో ఋష్యశృంగుడు అని ఒక గొప్ప ఋషి ఉన్నాడు, అతని పుత్రుడే. ఆయన కనుక మనం రాజ్యానికి వస్తే మనకి ఈ కరువు తగ్గుతుంది, వర్షాలు వస్తాయి అన్నాడు. ఎందుకంటే ఒకటి ఆయన బ్రహ్మచారి, పర్ఫెక్ట్ బ్రహ్మచారి, ఇంకొకటి ఆయన కాళ్ళ పాదాల మీద శుభ కార్యచక్రం ఉన్నదంట, శుభకార్యచక్రం ఉందంట. అది సాముద్రిక లక్షణ శాస్త్రం ఉంది, ఓ శాస్త్రం, సపరేట్ గ్రంథం. ఎవరు ఎట్లా ఉంటే ఎటువంటి దొరుకుతాయి, ఆ ఫీచర్స్, ఎటువంటి ముద్ర ఉండాలి, ఈ తమ్ ఇంప్రెషన్ ఎట్లా ఉంటాయి, అన్ని ఒక్కొక్కటి ఒక్కటి పెద్ద సైన్స్. మనం తమ్ ఇంప్రెషన్ అంటాం చూడండి, ఒక్కళ్ళు ఒక్కడికి ఇంకో తమ్ అట్లా ఉండదు, భగవంతుడు అట్లా సృష్టి చేశాడు. ఈ సాముద్రిక లక్షణ శాస్త్రాల్లో ఎట్లా ఉండి పద్మాకారంలో ఉంది, చక్రాకారంలో ఉందా, ఇక్కడ స్పాట్ ఉందా, అది అన్నీ ఎంత ఫైన్గా పెద్ద సైన్స్ ఇది. ఈ ఋషులకు అందరూ తెలుసు. ఎవరు ఈ ఋషశృంగుడు ఎవరంటే, ఎవరో కాదు, విభోందకుడు అనే పెద్ద ఋషి. తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు గవరబట్టింది. ఇంద్రుడు ఏం చేశాడు, అప్సరం పంపించాడు. ఏం చేయి, నువ్వు డిస్టర్బ్ చేయన్నాడు. అప్సరందంట ఇతనికి మోక్షు నీకు ఇంద్రాసనాన్ని కోసం చేయట్లేదు అంటే కుదరదు, నువ్వు చేయి, నా ఆర్డర్ ఫాలో చేయాలి. అక్కడ ఈరోజు డ్యాన్స్ చేసింది, అన్ని చేసింది, విశ్వామిత్రుడు కాదు కదా, అందుకని ఏంటి ఆయనకి ఏం విభోందుడు, తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు, ఏం భంగం కాల. ఆయన ఏడిచింది, ఒక రోజు వచ్చి ఏడిచి అందంట, కనీసం నా సేవను స్వీకరించండి అంటే, ఆ సేవ భగవంతుడు సేవ చేయొచ్చు అని ఆ సేవలో పెట్టాడు ఈ అప్సరని. సేవ చేస్తూ ఇతను మర్చిపోయాడు ఋషి ఎందుకు వచ్చిందో ఏమిటో. సేవ చేస్తూ ఒకరోజు ఇంత సేవ చేసిన తర్వాత ఆ సేవ చూసి చాలా ప్రసన్నుడయ్యన్నాడంట, నువ్వు ఏది ఎటువంటిది ఆశ లేకుండా నువ్వు వచ్చి ఇంత సేవ చేస్తున్నావే, నీకు ఏం కావాలో అడుగున్నాడు. అవునంత నువ్వు ఇవ్వగలవా, మీరు ఇవ్వగలరా అంటే, ఋషి వరదానం కదా, వరదానం ఇస్తానన్నాడు. మీరు నీతో నేను వివాహం చేసుకోవాలన్నట గుర్తుకొచ్చిందరే, నేను మిస్టేక్ చేశానే, తప్పు చేశాను, చేసుకున్నాడు. ఆయన ఒక కండిషన్, నీకు గర్భాధానం చేసి నేను తపస్సుకి వెళ్ళిపోతా అన్నాడు. ఓకే అంది, గర్భాధానం చేశాడు, తపస్సుకి వెళ్ళిపోయాడు. ఇది అనుకుంది, ఇంకా గర్భాధానం తపస్సు భంగం చేశాను, ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళిపోయి ఈ కడుపుతో అట్టాడలాగానే ఆ కడుపులో ఉండే ఆ శక్తిని ఒక లేడీ, ఒక జింక పొట్టలో పెట్టింది, గర్భంలో పెట్టింది, తపస్సు ఆ శక్తి వలన వెళ్ళిపోయింది. ఈ బోందవుడు తపస్సు చేస్తున్నా మనసులో ఆ ఏకాగ్రత రావట్లా ఆలోచించాడు. ఎందుకు నేనేం పాపం చేయలేదే, ఎందుకు ఈ ఏకాగ్రత రావట్లేదు అని ఆలోచిస్తుంటే అప్పుడు దివ్య దృష్టిలో చూశాడు తన పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆ లేడీ జన్మనిచ్చింది. ఆ మొగ లేడి ఎట్లా ఉంటుందంటే ఆ దాన్ని ఏమంటారు తెలుగులో, కొమ్ములుంటాయి, ఆ కొమ్ములుంటాయి. అందుకనే అతని పేరు ఋష్యశృంగ అనొచ్చు, ఋషిపుత్రుడు శృంగ కొమ్ములతో పాటు రావాల్సి వచ్చింది. ఆ పిల్లవాడిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎట్లా జాగ్రత్తగా చూసుకున్నాడంటే ఈ ప్రపంచంలో సమస్య స్త్రీల వల్లనే సమస్య, ఈ ఆడజాతి వల్లనే మగవాడికి సమస్య. నేనంత చక్కగా తపస్సు చేసుకునేవాడిని ఇది వచ్చి భంగం చేసింది. నా పుత్రుడికి ఇటువంటి ఆపత్తు రాకూడదు, ఆ స్త్రీ అంటే కూడా ఏమిటో తెలియకూడదంట. అట్ట నేర్పించాడు వేదాలు. వేదాల్లో ఎక్కడ స్త్రీ ప్రసంగం వస్తే ఆడవాళ్ళు ఆడజాతి ఏమిటో తెలియకుండా అట్ట అతన్ని అట్లా ట్రైనింగ్ ఇచ్చాడు. పర్ఫెక్ట్ బ్రహ్మచారి. ఆడజాడంటే ఏమిటో తెలియదు. అదే కాకుండా ఆ ఒక్క ప్రాంతాల్లో ఆ ఒక్క ఉండే అడవుల్లో ఆడ పక్షులు కూడా లేకుండా ఆడజాతి ఉండే ఇంకా పశువులు కూడా ఏది లేకుండా చేశాడు. మనుష్యే కాదు, అట్లా పెంచాడండి. ఏదో కారణం వల్ల కొన్ని రోజులకి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన అన్నాడు, జాగ్రత్త, అటు ఇటు ఎక్కడ వెళ్ళొద్దు, నువ్వు రోజు యజ్ఞయాగాలు చేయి, శాస్త్రాధ్యయనం చేయి, భగవంతుని ధ్యానం చేయి, నామస్కరణం చేయి అని చెప్పి వెళ్ళాడు. అదే టైంలో అక్కడ అంగరాజు రాజ్యాలను ఘోషించాడు. ఎవరైతే విభోందకుని ఋష్యశృంగుని తీసుకురాగలరో బహుమానం ఇస్తానన్నాడు. ఎవరు వెళ్ళగలండి, అందరికీ తెలుసు విభోందకుడికి ఎంత శక్తి ఉందంటే ఆయన చూపుతోనే కాల్చి మంటల్లో కాల్చి పడేయగలడు. అటువంటి శక్తి కలవాడు విభోందకుడు. అందరికీ తెలుసు ఈ ఋష్యశృంగుడిని అంత జాగ్రత్తగా కాపాడుతున్నాడని. ఒక వేశ్య, ఒక నర్తకి రాజ్యం కోసం నా ప్రాణాలు కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆమె అతని ఫ్రెండ్స్తో అనుచరులతో ఒక ఋషుల వేషాన్ని ధరించి ఒక పెద్ద పడవలో వచ్చింది. వచ్చి మంత్రాల్ని పాడుతుంది, చక్కగా పాడుతుంది. ఇక్కడ ఋష్యశృంగుడు స్వాహా స్వాహా అంటున్నాడు. ఏదో మంత్రాలు వినిపిస్తున్నాయే అని చూశాడు. ఇంత అద్భుతమైన ఋషులు వస్తున్నారేమిటి, ఇటువంటి పాటలు పాడుతున్నారేమిటి, ఇటువంటి మంత్రోచ్చారు నేను ఎప్పుడు వింటలేదు అని ధ్యానం అట్టుకెళ్ళింది. వీళ్ళ దగ్గరికి వస్తున్నారు. ఏదో అదంతా చాలా అద్భుతంగా వర్ణించారు. రామాయణంలో కూడా ఉంది, మహాభారతంలో కూడా ఈ రెండు స్టోరీ రెండు చోట్ల వస్తాయి వర్ణించారు. దగ్గర వాళ్ళందరూ అన్నారు ఋష్యశృంగుడికి, నువ్వు మాతో రండి ఒకసారి అన్నారు. ఋష్యశృంగుడు, నేను రానని మా నాన్నగారు చెప్పారు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళన్నారు. అట్లా పాడుతూ మోహితులు అన్నారు, ఒక్కరోజు ఒక పూటలో వెళ్దాం వచ్చేద్దాం అన్నారు. మేమందరం ఋషులు కదా, ఋషుల మాట వినాలి అని శాస్త్రంలో చెప్పడున్నాయి. అయినా ఈ ఋషులు సాధారణమైన కాదు, ఇదో విచిత్రంగా ఉన్నారు. వాళ్ళు నా దగ్గరికి వస్తుంటే నాకు ఏదోగా అనిపిస్తుంది అని ఆ మోహితుడు అంటే అది తెలియదా ఎవరో, ఆడజాత అంటే ఏముంటో తెలియదు అతనికి, ఏదోగా అనిపిస్తుందని ఆతో వెళ్ళిపోయాడు. వెళ్ళంగాని ఆ రాజ్యంలో ఒక అడుగు పెట్టంగానే వర్షాలు కూడా మనట్టాయి. అప్పుడు అంగరాజు వచ్చి నా కూతురిని వివాహం చేసుకో అన్నాడు. ఆ కూతురు అంటే ఆడ ఏమిటో తెలీదు, అటు ఇటు చూస్తున్నాడు ఋష్యశృంగుడు. అదే సమయంలో విభోందకుడు వచ్చాడు. దివ్య దృష్టితో చూశాడు, తెలిసింది ఏమిటో అని. వెంటనే వచ్చి అంగరాజు దగ్గర అన్నాడు, ఈ రాజ్యానంతా కాల్చేస్తాను అది ఇది అన్నాడు. అంగరాజు అన్నారు, మీ ఋషుల యొక్క విచారణ ఎట్లా ఉండాలంటే వాళ్ళ స్వభావం అందరికీ మంచి కలిగేలాగా ఆలోచించాలి మీరు. ఓకే, నా పిల్లవాడిని మా కొడుకు వివాహం చేశారు. ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత నేను నా పిల్లవాడిని విశ్వశుకుని తీసుకెళ్ళిపోతాను, కండిషన్ అగ్రీ అయిపోయింది. అదే టైంలో అక్కడ దశరథుడు సుమంతుడు అడ్వైస్ ఇచ్చాడు, ఈ యదుర్కుమారుల నుంచి నేను విన్నాను మీకు నలుగురు పుత్రులు పుడతారని, ఆ పుత్ర దానికోసం అశ్వమేధ యజ్ఞం చేయాలి. మీరు ఒక సంవత్సరం అంతా చేసిన తర్వాత లాస్ట్లో మీరు ఒక యజ్ఞాన్ని చేయాలి, పుత్ర కామేష్టి అని యజ్ఞం, దానివల్ల పుత్రులు పుడతారు. అసలు అయితే ఇటువంటి కాముక యజ్ఞాలు చేయకూడదు, చేస్తే మీ కోరిక నెరవేరుతుంది కానీ మీ కోరిక కోరినట్టు నెరవేరదు. పుత్రులు కావాలి అని ఏదో చేశారనుకోండి, యజ్ఞం చేశారు, ఏ గ్యారంటీ లేదు మీకు మంచి పుత్రుడు పుడతారు, గుడ్డివాడు గుడ్డివాడు పుట్టచ్చు కూడా. పుత్రులు కావాలి, పుత్రులు కావాలి, పుత్రులు కావాలి, పిల్లలు కావాలని ప్రార్థించారు, ఆ తతాస్తు ఆ పిల్ల వచ్చి ఎటువంటి పిల్లవాడు వచ్చాడు, గుడ్డివాడు వచ్చాడు, ఏం చేద్దాం, బాధ. అందుకని కామ్యకర్మల వలన మన కోరికలు నెరవేరుతాయి అనుకోవటం చాలా పెద్ద తప్పు. మీ కోరికలు నెరవేరిన ఆ కామ్యకర్మల వలన మీ కోరికంటూ నెరవేరు. మీకు డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, ఏదో కామ్యకర్మ చేశారనుకోండి, ఆ డబ్బులు వచ్చేస్తాయి, వచ్చేస్తాయి డబ్బులు. ఎట్లా వస్తాయంటే వచ్చిన తర్వాత మీకు దాంతో కూడా ఒక భయం కూడా వస్తుంది, ఏమిటిది ఆ డబ్బులు కాజేస్తాడు అని ఆ భయం, అది ప్యాకేజ్ అది తెలియదు. ఈ ఋషశృంగుడికి ఆ మానం, ఋషశృంగుడు వచ్చాడు, దశరథుడు వచ్చి రిక్వెస్ట్ చేశాడు, ఎందుకంటే ఈ పుత్రకామేశ్వర యజ్ఞాన్ని చేయడానికి ఋషశృంగుడు తప్పుడు ఎవరు చేయలేదని, ఆ ఋషశృంగుడు రాగానే పెద్ద యజ్ఞం, ఆ యజ్ఞంలో యజ్ఞ పురుషుడు ప్రకటించాడు. ప్రకటించగానే ఒక పెద్ద పాత్రలో దానిలో ఏముంది, పాయసం ఉన్నది, ఆ పాయసాన్ని పంచమని చెప్పాడు. ఈ స్టోరీ అంతా తెలుసు, టైం అయిపోయింది, అందుకని ఈ స్టోరీతో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశా, రేపు దీన్ని స్టోరీతో జరబడికి చెబుతా. పంచాడు, ఎట్ట పంచాడు, కైకేయిని పిలిచి కౌశల్యని పిలిచాడు, దశరథుడు ఆ సగం చేసి ఆ సగాన్ని కౌశల్యకి ఇచ్చాడు, ఆ సగంలో ఇంకో సగం చేశాడు, నాలుగో వంతు సుమిత్రకి ఇచ్చాడు, ఆ నాలుగో వంతు మిగిలిన నాలుగో వంతులో సగం చేశాడు, ఎనిమిదో వంతు కైకేయికి ఇచ్చాడు, ఆ మిగిలిన ఎనిమిదో వంతు మళ్ళీ ఇంకోసారి సుమిత్రకి ఇచ్చాడు. నలుగురు 12 నెలలు గర్భవతులుగా ఉన్నారు, 9 కాదు మనకు 9, మనుషులకి 9 నెలల 9 రోజులు, భగవంతుడు కదా 12 నెలలు గర్భంలో ఉన్నాడు. రామనవమి రోజు రామచంద్రుడు పుట్టాడు, మధ్యాహ్న సమయంలో నవమి, దశమి పొద్దున భరతుడు పుట్టాడు కైకేయి గర్భం నుంచి, దశమి మధ్యాహ్నం నాడు సుమిత్ర నుంచి లక్ష్మణ శత్రుఘ్నుడు పుట్టారు. మీరు పుట్టుగా పుట్టిన వరుస చూస్తే ఎట్లా, రామ భరత లక్ష్మణ శత్రుఘ్న, మనం ఎట్లా అంటాం, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు అంటావా, ఏమంటాం, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఎందుకంటాము దాని గురించి మనం రేపు చెప్పుకుందాము. రామాయ నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.